ఏదైనా ఆత్మ పొందడం. ఆ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు ఏదైనా దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ మనిషి కోరికతో సంబంధం లేకుండా పనిచేరు. ఆత్మకి శక్తి ఉంది, చైతన్యానికి శక్తి ఉంది, భగవంతుడికి శక్తి ఉంది, కానీ కోరికకి శక్తి లేదు. ఈ దేహ ప్రారంభంలో ఏదైనా జరగవలసింది ఉందనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా జరుగుతుంది. జరగవలసినదనుకోండి, మీ కోరిక ఉన్నా జరగదు. అంటే మనం ఏమనుకుంటా అంటే మనకున్న అజ్ఞానం వల్ల, మనకున్న అభిరుచి వల్ల, మనకున్న అహంభావన వల్ల, అందరూ గట్టిపడిపోయిన అహంభావన వల్ల, మన కోరిక వల్ల ఆ పని అవుతుందని మనకు అనిపిస్తుంది. శక్తి కోరిక లేదు, శక్తి ఈశ్వరుడు. భగవద్గీతలో పొడుగున ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి ఈశ్వరుడు, రెండు భక్తి. ఒకటి భక్తి, రెండు ఈశ్వరుడు. ఈశ్వరుడు పాదాలు విడిచిపెట్టకండి, భక్తిని విడిచిపెట్టకండి. ఇది భగవద్గీతలో మొత్తం అని చెప్పిన భక్తి లేని వాళ్ళు కూడా భక్తి నేర్చుకోవటం మంచిది. ఎందుకని ఎలా చెప్తున్నారంటే, భక్తి వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు ఏదైనా మానసిక ఆరోగ్యం వచ్చిందనుకో ఏదో కారణం, కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటాయి, సంసారం అయ్యాక ప్రతి సంసారానికి ఏదో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా సంసారం ఉండదు. ఆ సమస్యలు బయట నుంచి రావచ్చు, లోపల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, లోపల నుంచి రావచ్చు, కానీ సమస్యలు లేకుండా సంసారం ఉండదు. ఈ సమస్యల వల్ల కూడా కొంత మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీకు మనసులో అనారోగ్యం వస్తే ఏదో ఏదైనా శరీరంలో కూడా అనారోగ్యం వచ్చేస్తుంది. కొంచెం లేట్ అవుతుంది, 10 రోజులు అటు ఇటు అవుతుంది. మనసులోకి మీకు అనారోగ్యం వస్తే తప్పనిసరిగా శరీరంలోకి అనారోగ్యం వచ్చేస్తుంది. మోక్షము, వైకుంఠము, ఆత్మజ్ఞానము, ఆత్మానుభవము, ఆత్మశాంతి అన్నీ అట్టి పెట్టండి. అన్నీ సరే సరే, ఆ విషయాలు సరే సరే. అలా ముందు మీకు మానసిక శాంతికి, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి భక్తి నేర్చుకోవాలి. ఉంటే సరే సరే, లేకపోతే నేర్చుకోవాలి. మనకి ఏదైనా నోరు ఉందనుకోండి, ఏడుస్తూ కూర్చోకూడదు, నేర్చుకోవాలి. మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని భరించలేకపోతున్నారు అనుకోండి, అది భరించడం నేర్చుకోవాలి. భరించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం అనుకోకూడదు. ఆ భరించడం కనుక నేర్చుకుంటే మీరు ఇప్పుడు చూస్తున్నాను దయ వస్తుంది. అయ్యో పాపం ఇలా కష్టం వచ్చింది, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు, కష్టాన్ని ఇబ్బందులు చాలా కష్టం ఉన్నాయి అని ఈశ్వరుని దయ వస్తుంది. అది ఎందుకంటే భక్తికి, భక్తికి కూడా భగవద్గీతలో చాలా ప్రాధాన్యం ఇచ్చారు, ఎక్కువ ప్రాధాన్యం. కొంతమంది కొన్ని సాంప్రదాయాల్లో భక్తికి అగ్రస్థానం ఇస్తారు, ఈ నిష్కామ కర్మకి, మిగతా విషయాలకి, యోగానికి రెండో స్థానం ఇస్తారు. అంటే భగవంతుడి పట్ల మనకు విశ్వాసం ఉంటే, విశ్వాసం ముఖ్యమని, మనం చేసే యోగాభ్యాసాల కంటే కూడా భగవంతుడి పట్ల మనకు విశ్వాసం ముఖ్యమని. ఎందుకంటే భగవంతుడి పట్ల మనకు నిజంగా విశ్వాసం ఉన్నమాట నిజమైతే అవసరం లేని తలంపులు ఆగిపోతాయి. మనకి ఎక్కువ తలంపులు ఉపయోగమైన తలంపులు, కొన్ని కొన్ని తలంపులు వస్తాయి, యశానికి ఉపయోగపడవు, పరానికి ఉపయోగపడవు. ఆ తలంపులు ఎందుకు వస్తాయంటే, ఎక్కువ తలంపులు అంటే నిజంగా భగవంతుడి మనకు భక్తి తాలూకు తలంపు ఉంటే ఇతర తలంపులు వాటంతరవి తెలుగు. భగవంతుడి భక్తి లేకపోతుంది, ఇతర తలంపులు ఎక్కువ వస్తాయి. అయితే ఇతర తలంపులు యోగాభ్యాసంలో ప్రాణాయామం చేయడం, ఇంకా మూర్తి ధ్యానం చేయడం చాలా చెప్పారు అనుకోండి, భక్తి వల్ల చాలా మటుకు తగ్గింది, చాలా మటుకు అనారోగ్యం, స్ట్రెస్ తగ్గిపోతుంది. అంతే చూపించేవారంటే దీనికి ముఖ్యంగా ఈ భక్తిని కాపాడుకోవటానికి మాటలు జాగ్రత్తగా మాట్లాడారు. కొంతమంది కంగారు కంగారు మాటలు మాట్లాడతారు, ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడతారు. మన శక్తిని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలనుకోండి, సంస్కారాల నుంచి బయటపడడం, వాసనల నుంచి బయటపడడం, పునర్జన్మల నుంచి విడుదల పొందడం. మన తలంపుల వేగం వల్లే మనకు పునర్జన్మలు వస్తాయి. కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఎక్కువ అప్పు చేసేసారనుకోండి, ఉదాహరణకి వచ్చి ఆదాయంతో వడ్డీ చేస్తే సరిపోదు. ఏంటంటే మీరు ఏం సంపాదిస్తున్నారు, రేణింగ్ పని, రేణింగ్ పేరు వాళ్ళకి ఆదాయం వస్తుంది, అసలు అలా ఉంటాను, వడ్డీ చేస్తే సరిపోదు. మన పని కూడా అలాగే ఉంది. ఆ శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాం, మాటల ద్వారాను, అనవసరంగా తలంపుల ద్వారాను శక్తిని ఎక్కువ పాడు చేస్తాం. ఏదో సాధన చేస్తున్నాం, వచ్చిన సంపాదన అంతా వడ్డీ చేస్తున్నాం సరిపోయి పెట్టి ఏదో సాధన చేస్తున్నాం. సాధన చేసి అనవసరమైన తలంపుల వల్ల, అనవసరమైన మాటల వల్ల పాడు చేస్తాం. ఈశ్వరస్ థాట్స్ అది కృష్ణుడు ఏం చెప్తాండి, గడ్డని చింతని, గడ్డని కర్మ చేయటం, ఎందుకు పరికరాన్ని కోరికలు పెట్టుకుని, ఆ కోరిక మీ సంసారానికి ఉపయోగపడదు, మోక్షం పొందడానికి ఉపయోగపడదు, గాలిలో నేల కట్టుకోవడం, గడ్డని కోరుకుంటూ జీవితాన్ని గడపడం. సరే, రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఆధ్యాత్మిక సాధనలో నియమములన్నింటిలోకి ఆహారం నేను ఉత్తమమైనది, ఇందుకడ జాగ్రత్తగా. కృష్ణుడు ఏం చెప్పాడంటే, యుక్తంగా రమణ మహర్షి గారు మితంగా తినమంటే కృష్ణుడు యుక్తంగా తినమన్నాడు. నేను మితంగా తినమన్నాడేనా, యుక్తం నువ్వు ఇద్దరు కంటే బాగా తెలియదో చెప్పిన వాళ్ళన్నారు కొంతమంది బెస్ట్ అంటే. యుక్తంగా తినడం కాదు, మితంగా తినడం కాదు, తెలుగులో తినమని అన్నారు. మీరు ఇంట్లో ఎంత తెలుగుగా తినమన్నారంటే, మీరు ఇంట్లో ఏదైనా మీ అమ్మాయిని పెళ్లి కూర్చారనుకోని సంబంధం ఎలా ఉంటుంది ఎలా ఉండదు, లేకపోతే మీ ఇంట్లో ఓ ఎకరం పొలం కొనుక్కుంటారనుకోని పొలం మంచిగా ఉన్నా కదా, వేరే మీ ఇంట్లో ముఖ్యమైన సమస్యలు వచ్చినప్పుడు మీరు తలక ఎక్కడ పెట్టి ఎలా ఆలోచించుకుంటారు, ఏ పూట పోవటం ఏ పూట కాకపోవడం మీరు అన్నం తినేటప్పుడు అంత తెలియచేట్లుగా తింటే మీ మనసు నిలబడుతుంది, కానీ లేకపోతే నిలబడదు. యుక్తంగా తినడం కాదు మితంగా తినడం కాదు తెలివి చేతులుగా తినడం అని చెప్తారు. అంటే అన్నం తిన్నాను చెప్పు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. మనం ఏం చేస్తామంటే ఏ వ్యాపారం విషయంలో లేకపోతే నేను జాగ్రత్తగా ఎలా చేస్తాం తిండికరంగా జాగ్రత్తగా ఉంటాం. అలా కాదు మీ వ్యాపారం విషయంలో మీ ఇంట్లో పెళ్ళిళ్ళ విషయంలో మీరు అంత జాగ్రత్త ముఖ్యమైన సంఘటన విషయంలో మీ ఇంట్లో ఎలా జాగ్రత్తగా ఉంటారు తిండి తినేటప్పుడు ఏ పూట కాకపోవటం ఏ క్షణానికి ఆ క్షణం అతి జాగ్రత్తగా ఉండాలి తిండి తినే. దానివల్ల ఏమవుతుందంటే మీకు బాసిల్లో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. తిండికాడు జాగ్రత్తగా ఉంటే బాసిల్లో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత ఏవో సమస్యలు ఉంటాయి. ఒకరోజు నిమరం రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు అది ఈ పక్కన రైలు బండి దాటి ఈ పక్కన చేపట్టాడు. ఎంతసేపు అక్కడ కూర్చుంటే ఏమైనా మా పక్క వెళ్తున్నామంటే ఆ పక్క వెళ్ళమంటే రైళ్ళ మీద ఇంట్లోకి వెళ్తానని కూడా అంటాడు. ఓ రైలు వెళ్తే మీరు ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తున్నారా మీ ఇంటికి అది ఇంట్లోకి వెళ్తానని కూడా. తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుంటే ఐదు ఇంటికి అది ఇంట్లోకి కాదు ఏ నాలుగు గంటలు ట్రైన్ తిరుగుతుంటే రైళ్ళలో వెళ్తానని కూర్చుని. అలాగే జీవితం పొడుగులు ఏదో సమస్యలు వస్తాయి ప్రతి కుటుంబం. ఈ సమస్యలు అయిపోయిన తర్వాత మన రైలు బతున్న అభివృద్ధి చేసుకుందామంటే రైళ్ళు అన్ని వెళ్ళిపోయాక బతి దాటి వాడు ఎటువంటి మీరు అంతే. మీరు చనిపోయే వరకు ఏదో సమస్యలు ఉంటాయి. మీ తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయింది అనుకుంటారు మీ మనమే సమస్యలు తెచ్చి పెడతారు. అంటే సమస్యలు ఏదో రూపంలో వస్తాయి. మీ అనారోగ్యమైన సమస్యలు రావచ్చు, అనారోగ్యం లేకపోయినా కుటుంబ సభ్యులు రావచ్చు, ఏదో మీటింగ్ బాహ్యమంగా వచ్చి వచ్చి లోపల నుంచి వచ్చాయి. లోపల నుంచి వచ్చి ఎలా వస్తుందంటే కామక్రోధాల నుంచి లోపల నుంచి ఒత్తిడి వస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేస్తే మనుషులు ఉంటారు, తెక్క మనుషులు ఉంటారు ఇంట్లో కొంటున్నారు. మనం చెప్తే రెండో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పెచ్చవాళ్ళు అయిపోతారు, మనం కూడా పెచ్చవాళ్ళకి తయారు చేయాలి. బయట వచ్చి తెచ్చిపెట్టేస్తారు వాళ్ళు. మనం సుఖంగా ఉండేవాడు మనం ప్రార్థన చేసుకున్నాం. అంటే మీ ఇబ్బందులు పడి మీరు మీ ఇబ్బందులను తట్టుకుని మీ భగవంతుడిని మనసు నిలబెట్టుకుంటూ ఆలోచించే నా ఆడదు. అంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాక నేను భక్తిని అభివృద్ధి చేసుకుంటారు, ఇంకా రైళ్ళు నీళ్ళు ఉండుంటారా బదిలీ ఆడతా వాడి పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా అలాగే. తర్వాత మన వాళ్ళు ఇప్పుడు బాబా గారు ఉన్నారు, అది పూజలు అవి చేస్తారు, అది శివుడికి అయితే అభిషేకాలు చేస్తారు, విష్ణువును అలంకరిస్తారు, కుమారస్వామి గారికి అభిషేకాలు అక్కర్లేదండి, తర్వాత అలంకారం అక్కర్లేదని వాళ్ళు చూసి వెళ్ళిపోతేసారు. వారి దర్శన ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, కుమారస్వామి దర్శన ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. ఓ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సరిపోయింది. ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం పుణ్యం వస్తుందని అసలు పైన కనిపించే విషయం. ఈ పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది మాట పైన కనిపించే విషయం అది. అంటే పుణ్యం వస్తుందని చెప్తేనే కానీ మనం ఆ పని చేయం. అసలు మన పెద్దలు ఈ సాంప్రదాయంలో రోజు మీకు అవకాశం ఉంటే రోజు ఒకసారి గుడిలోకి వెళ్ళండి, లేకపోతే వారానికి ఒకసారి అయినా గుడిలోకి వెళ్ళండి, ఏదో పూజ చేసుకున్నాను ఏదో పెద్దలు చెప్తారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి, లేకపోతే ఇంటికాడ మీకు దేవుడు పట్టం దగ్గర పూజ చేసుకోండి అని చెప్తారు. దానివల్ల పుణ్యం వస్తుంది. అసలు రహస్యం అది కాదు, కేవలం పుణ్యం వస్తుంది రైతే. పుణ్యం కూడా అనుభవిస్తే పోతుంది, పాపం కూడా అనుభవిస్తే పోతుంది. పాపం ఉండదు పుణ్యం ఉండదు. పుణ్యం ఏమో సుఖరూపంలో పోతుంది, పాపం ఏమో దుఃఖరూపంలో పోతుంది. అసలు మన పెద్దలు మన సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే మీరు పూజ శ్రద్ధగా చేస్తాంటే అభిషేకం శ్రద్ధగా చేస్తాంటే నీకేమవుతుందంటే కామక్రోధాలు తగ్గుతాయి. మనిషికి వచ్చే చాలా వికారాలు కామక్రోధాలు అని చెప్తాం. ఈ రజోగుణం అని చెప్పి ఆ కామక్రోధాలు వస్తా ఉంటాయి. కామవేష క్రోధవేష రజోగుణ సమద్భవం మనకి కోపం వచ్చేస్తాం. ఒకసారి చాలా కోపం వచ్చేస్తాం, ఆ కోపం వచ్చినప్పుడు కండరాలు కూడా దీసిపోతాయి. లోపల కండరాలు ఏంటి నరాలు ఏంటి దీసిపోతాయి. చూడండి ఎముకలు కొంతమందికి ఎముకలు బాధ ఉంటే ఎముకలు కూడా లాగుతూ ఉంటాయి. కొంతమందికి ఏదైనా విటమిన్ సి తక్కువటం లేదు. అలాగే మీ కోపం ఎక్కువ తెచ్చేసుకుంటారు, మీకు కోపం నర్వస్ సిస్టమ్ తర్వాత కండరాలు కూడా పట్టేసినట్టు ఉంటాయి. తర్వాత ఎవరైనా మీకు ఏ కారణం వల్ల మనసుకు గాయం తగిలింది అనుకోండి, ఉదాహరణకి ఏ కారణం వల్ల మీ మనసుకు గాయం తగిలనుకోండి, ఆ గాయం అస్తమానం రేపుకోక మీకు ఏదైనా పుండు పడింది అనుకోండి, చేతికి ఏం చేస్తారు అస్తమానం కలుపుకోరా పుండు ఆ ఇంటి మీద రాస్తారు అలా మీరు చేస్తే మీ మీదకి తగ్గిపోయి కోటి పుండు తగ్గదని చెప్తారు. కోతికి పుండు పెడితే దాని మీద కోతులు ఆ పుండుని తగ్గినాము ఇంకా చూడటానికి వచ్చి ఆ పుండు ఎలా ఉందని చేసేసి వెళ్ళిపోతాం. కోతికి పుండు పడకూడదు కానీ మిగతా కోతలు దాని ఆ పుండు తగ్గిన పరామర్శకు వచ్చి శుభ్రంగా తుడికేసి ఆ పుండు వెళ్ళిపోతాం. ఆ పుండు తగ్గదు చేశారు, దాన్ని కోతి పుండి అంటారు. దాన్ని తగ్గిన మిగతా కోతలు తగ్గనకూడదు. అలాగే మీరు ఏం చేయాలంటే మీకు ఏదైనా మనసుకు గాయం తగిలింది అనుకోండి, ఏదో కారణం దాన్ని అస్తమానం కొనుక్కుని మనకు మా మనసుకు గాయం తగిలింది ఫలానా వాళ్ళ మనకు మా మనసుకు గాయం తగిలింది అలా అనుకోవటం మానే అనుకోవడం మానేస్తే నెమ్మదిగా తగ్గిపోతుంది తుడిచికొస్తాం. సరే మీకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, అపకారం మీకు ఏ రూపంలో వస్తుంది, జ్ఞాపక రూపంలో వస్తుంది. జ్ఞాపకం లేదండి అపకారం లేదు. వాళ్ళు ఆ తరం వాళ్ళు నాకు అపకారం చేశారని జ్ఞాపకం ఆ తరం పోతాను అనుకోండి, మీకు అది ఏం చేయగలుగుతున్నాను ఆ తరంతో మటుకు రిపీటెడ్గా వస్తుందంటే మీకు ఆ పుణ్యం కలిగేసినట్టు ఉంటుంది. సరే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టారనుకోండి, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు ఆడబడిచి మమ్మల్ని బాధ పెట్టింది, మా అత్తగారు బాధ పెట్టారు, ఇలా అస్తమానం అనుకుంటా ఉంటారనుకోండి, లోపల రజోగుణం పెరిగిపోయింది. శాస్త్ర రజోగుణం తరిగిపోతుంది. అలా అనుకోవడం మానేస్తే రజోగుణం తగ్గిపోతుంది, ఉన్నదిగా అనుకోవడం మానేయడం సత్వగుణం. అంటే దత్తాత్రేయుడు జయంతి, దత్తాత్రేయులు మన నేర్చుకుని రమణ మహర్షి గారు కూడా నందిని గారు దత్తాత్రేయుడు గురించి చెప్పేవారు. సాయిబాబాను కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అంటారు. దత్తాత్రేయుడు మన భారతదేశంలో జన్మించినటువంటి అవతార పురుషుల్లో దత్తాత్రేయుడు ఒకడు, హిమూర్తి స్వరూపుడు. భారతదేశంలో జన్మించిన 21 ముఖ్యమైన అవతారాలు 21 చెప్తారు. భారతదేశంలోకి వచ్చిన అవతారాల్లో 20 అందరూ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడిలో గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఎవరిని విమర్శించడం, ఎవరిలో ఏ మంచి గుణం ఉంటే ఆ మంచి గుణానికి ఆయన నేర్చుకుని మీరే నా గురువు అనేవారు. ఫలానా మంచి గుణం నేను చూసి నేను నేర్చుకున్నాను, ఫలానా మంచి గుణం నిన్ను నేను చూసి నేర్చుకున్నాను, ఫలానా మంచి గుణం నిన్ను నేను చూసి నేర్చుకున్నాను. అలాగే ఆయన ఎన్ని మంచి గుణాలు అయితే ఆయనలో ఉన్నాయో నీ గుణం ఫలానా వారి దగ్గర నువ్వు ఏకాగ్రత నీ దగ్గర నేర్చుకున్నాను, మంచితనం నీ దగ్గర నేర్చుకున్నాను, పవిత్రత నీ దగ్గర నేర్చుకున్నాను, మాటలు సౌమ్యత్వం ఫలానా వారి దగ్గర నేర్చుకున్నాను. ఇలా మొత్తం ఎవరి దగ్గర ఏది మంచి నేర్చుకుంటే వాళ్ళందరూ నా గురువులు అని చెప్పారు దత్తాత్రేయుడు. మీరైనా మంచి ఏం నేర్చుకున్నారనుకోండి ఫలానా వారు నా గురువు అని చెప్పేవాడు దత్తాత్రేయుడు. ఆయన ఫైన్ అవతార పురుషుడు అయినప్పుడు అసలు ఇందులో రహస్యం ఏంటంటే మనం సత్యాన్వేషంలో ఉంటే కళ్యాణ గుణాలు వచ్చి మనం భరిస్తాయి. మనం కనుక సత్యాన్వేషంలో కనుక ఉంటే కళ్యాణ గుణాలు ఆ గ్రేట్ క్వాలిటీస్ ఆ గుడ్ క్వాలిటీస్ ఆ నోబుల్ క్వాలిటీస్ అన్ని వచ్చి మనల్ని భరిస్తాయి. అంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, కంగారు పడిపోకండి. మనం వాణిక్షేజీ నేర్చుకోవాలి. వాణిక్షేజీ నేర్చుకుంటే మీకు ఒత్తిడి మనసులో ఒత్తిడి తగ్గిపోతుంది. మనసులో ఒత్తిడి పెరిగితే సహస్రానికి వచ్చేస్తుంది. మనసులో ఒత్తిడి కనుక తగ్గితే అది మూలంలోకి వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్లో కూడా రూట్ వరడు అంటారు. గో రూట్ వరడు, గోస్ గోస్కి రూట్ వరడు గో. అలాగే ఇక్కడ రూట్ థాట్ ఏంటంటే దేహాభిమానం, దేహం అనేది తలంపు దాని రూట్ థాట్ అంటారు. మీకు దేహాభిమానం రెండు కారణాలు వస్తుంది. ఒకటి అహంకారం, రెండు మమకారం. అహంకారం మమకారాలకు మిశ్రమైన దేహాభిమానం. ఈ దేహాభిమానాలు దేహంతో ఏ తలంపులకి తాదాత్యం పొందుతుందో అది తలంపే, కానీ దాని రూట్ థాట్ అంటారు. ఆ రూట్ థాట్ లేకుండా అసలు మీకు ఏ తలంపులు రావు, మంచి తలంపులు రావు, చెడు తలంపులు రావు. మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు గాఢ నిద్రలోంచి జాగ్రత్త వస్తువు ఒక రాగానే రూట్ థాట్ వస్తుంది. రూట్ థాట్ అంటే దేహంతో తాదాత్యం పొందినంత ఈ దేహం మీద తలంపు వచ్చేస్తుంది. అది తలంపు, అది ఆ తలంపు వచ్చాక మిగతా తలంపులు వస్తాయి. కానీ ఆ తలంపు లేకుండా మిగతా తలంపులు రావచ్చు. అంటే తలంపులు అంటే దేని మీద ఆధారపడ్డాయి? ఈ మొదటి తలంపు మీద, మొదటి తలంపు మీకు లేకపోతే ఇతర తలంపులు రావు. ఈ తలంపులు అంటే దేని మీద ఆధారపడ్డాయి? ఈ మొదటి తలంపు మీద ఆధారపడ్డాయి. అంటే మనం ఏం చేయాలంటే పెద్దగా ఏం చెప్తారంటే మీరు రోజు అన్నం తెలుస్తున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు, ఇంటికాడ ఏదైనా పనులతో పని చేసుకుంటున్నారు, చాలా పనులు చేసుకుంటున్నారు, ఇంటికాడ వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సరే కొత్త ఉంది కాబట్టి ఏదో వృత్తి ఉండాలి, ఏదో పట్టు పోషణం చేయడానికి ఏదో వృత్తి ఉండాలి కదా. ఏదో వ్యవసాయం మరొకటి మరొకటి వ్యాపారం ఉండాలి. ఇవన్నీ పనులు అనుకుంటున్నాం. వ్యవసాయం ఎడతాం, పని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, అది పని. అన్నం తెలిసినా అదొక పని, బట్ట కట్టుకుంటున్నాం అదే పని, మీరు బట్టలు కావాలనుకోండి బజార్ దగ్గర కొని తెచ్చుకుంటున్నాం అదే పని. శాస్త్రంలో ఏమనంటే నేను చేసిన పనులన్నీ కూడా మీరేం పెద్ద 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 పనులు అనుకున్నారో ఈ పెద్ద పెద్ద పనులు కాదు, అన్నీ రెండో పక్షం పనులు అన్నారు. మీరు 100 కోట్లు సంపాదించారని అనుకుంటున్నాను, 100 కోట్లు సంపాదించిన రెండో పక్షం కానీ మొదటి పక్షం కాదు. నిజమైన పని ఏంటంటే, వాస్తవమైన పని ఏంటంటే దేవంతో ఏ తలంపు అయితే తాదాక్ష్యం పొందుతుందో ఆ తాదాక్ష్యం నుంచి ఆ జీవ లక్షణాల నుంచి విడుదల పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే అది ఒకటే నిజమైన పని. మిగతా ఇల్లు విద్యాపొందని చెప్పాలి. మిగతా ఇల్లు వచ్చి నీ శరీరం ఏర్పడితే నీ శరీరం ఉంది కాబట్టి ఏదో తినాలి, మనం ఏదో ఆ తింటే కానీ శరీరం నిలబడదు, ఏదో దాన్ని ఏదో దాని శరీరాన్ని మెయింటైన్ చేయాలి. అలాగే మనం కారు మెయింటైన్ చేసినట్టు శరీరం మీద మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ కారు పెట్రోల్ ఎలా పోస్తాయో మీరు కొంత తిని పెడతా ఉండాలి మీకు, అలాగే ఏదో చేస్తూ ఉండాలి చేస్తే మెయింటైన్. కానీ మీరు పెద్ద పండుగ అనుకోండి అన్ని రెండో పక్షం. కానీ దేహంతో ఈ దేహం నాది, ఈ దేహం నేను అని ఏ తరం పైన తాదాక్ష్యం పొందుతుందో దాంట్లోంచి విడుదల పొందడం కంటే మించి పని, మించిన పని, దాంట్లో సమానమైన పని అసలు సృష్టిలో లేదు. మిగతా అన్ని నిజ్జాపనలు అంటే శరీరం ఎంత నిజము, లోకం ఎంత నిజము, అవన్నీ నిజ్జాపనలే. కానీ మిగతా పనుల వల్ల నువ్వు అసత్యం నుంచి బయటకు రాలేదు, అవిద్య నుంచి బయటకు రాలేదు, అజ్ఞానం నుంచి బయటకు రాలేదు. అది నిజమైన పని. దేహాభిమానం నుంచి నువ్వు బయటకు వచ్చే పని నిజమైన పని. అది ఉంటే నీకు మోక్ష వాసనాశనం చేస్తుంది, మోక్షస్థితిని కలగజేస్తుంది. ఆ ఒక్క పని అది నిజమైన ఏ పని అయితే దానికి కొంతమంది సాధన చేస్తున్నారు, కొంతమంది ఏదో ప్రయత్నం చేస్తున్నారు అహంభావాల నుంచి తొలగి బయటపడటానికి. కానీ అది ముఖ్యమైన పని, మిగతా పనుల కంటే ముఖ్యమని అది మీరు ఎవరు గ్రహించుతున్నారు? అది ఒక పట్టణం పోదదు, మాట కడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా విమర్శించారనుకోండి, వారు విమర్శించారు, వారు విమర్శించారు, వారు విమర్శించారు అని పక్కవంతో అపమానం చెప్తానుకోండి, మూలతలం బలుపు. మీ కోళ్ళ మంచిది కాదు, మా కోళ్ళ మంచిది కాదు, మా కోళ్ళ మంచిది కాదు అని అష్టమైన చెప్తారు, ఈ మూలతలం బలపడిపోయి. ఏ దానివల్ల కలిసి వచ్చేది లేదు, దానివల్ల కలిసి వచ్చేది లేదు. మా కోళ్ళ మంచిది కాదు అని చెప్పడం వల్ల ఆ కోళ్ళ బాగుపడదాము, ఆ కోళ్ళ బాగుపడదాము. తర్వాత మా అత్తగారు నన్ను నన్ను మంచిది కాదని మాట జ్ఞాపకం ఉంటుంది, కానీ అది బాగుపడతాను ప్రయత్నించే, ఇది సైన్స్. ఓ నీ కోళ్ళ మంచిది కాదంట అనుకో, ఆ కోళ్ళ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుంటుంది, కానీ అయ్యో మనం మంచివాడు కావాలంటారు బాగుపడదాం అనే తలంపు అది రాదు. ఎందుకంటే మీరు విమర్శించే బుద్ధితో చెప్తున్నారు, కానీ మీ కోడలు బాగు చేసే బుద్ధితో మటుకు మీరు చెబుతున్నారు. మీకు సద్బుద్ధి ఉంటే మీ కోడలు ఒంటరిగా కూర్చోబెట్టి మేడా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవాలి, మీ భవిష్యత్తుకి మంచిది అని చెప్పాలి. అది సత్వగుణంతో చెప్పాలి, ఇంపుగా చెప్పాలి. తక్కువ మాట్లాడటం నేర్చుకోవాలి, ఎక్కువ పని చేయటం నేర్చుకోవాలి. మీకు మంచిదే, మాకు మంచిదే, భారతదేశానికి కూడా మంచిది. అయితే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఒంటరిగా కూర్చోబెట్టి ఎలా చెప్తే వాళ్ళు బాగుపడతారు, ఎలా చెప్పాలి, కానీ విమర్శించడం వల్ల ప్రయోజనం లేదు. అది బాగుపడడం విమర్శ జ్ఞాపకం పెట్టుకుంటారు, అక్కడికి కక్షలు పెట్టుకుంటారు. అది ఒంటరిగా కూర్చోబెట్టి టూ పాయింట్ చేయాలి. ఆవిడ ఏ సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య ముందు మీరు అర్థం చేసుకోవాలి. మీ అత్తగారు ఏదైనా ఒక సమస్య బాధపడుతున్నారు అనుకోండి, ఆ సమస్య ముందు మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యే ఆవిడకి అర్థమయ్యేలా చెప్తే సమస్య నుంచి ఆవిడ బయటకు వస్తారు, మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారు. ఇంట్లో బంగారు అద్భుతం గొప్ప కాదు, మనస్సు బంగారం. ఇంట్లో బంగారు ఉంటే భోగం వస్తుంది, మనసులో బంగారు ఉంటే మోక్షం వస్తుంది. ఇంట్లో ఎంత బంగారం ఉన్నా మన శరీరం మరణించాక అది మనకు కూడా రాదు, మన మనసులో ఉన్న బంగారం మటుకు కూడా వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని ద్వేషించి ఎవరిని బాగుండదు. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడుతున్నారని నాతోటి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని నాకు తెలుస్తాను, దానికి నేను చెప్పకు. అసలు మాట్లాడుతున్నారా, లేదా విరోధంతో మాట్లాడుతున్నారా, శ్రీ సాయిబాబా గారిని నేను పైకి చెప్పకపోయినా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తాను. బాబాగారు ఒకసారి ముఖం మీద చెప్పేసుకోరు. అంటే అలా కూడా ఎందుకు చెప్పడానంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఏదో బాగుపడుతున్న ఉద్దేశం మీద అలా చెప్పేవారు. అంటే వాళ్ళు సినిమాని అట్ట చేయాలని బాబాగారు ఉద్దేశం కాదు, కొన్ని కొన్ని విషయాలు చాలా కఠినంగా చెప్పేవారు. సరే ఇక్కడ కూర్చుని ఎవరో తిరుగుతున్నాడు, తల్లి పెరుసుని ఎవరో తిరుగుతున్నాడు, ఈ రోజు బుద్ధిమంత వచ్చినాడు, ఇది బుద్ధిమంతా అయితే అని పెట్టడం కూర్చుని ఎల్లుండ కూర్చుని తిరుగుతున్నాడు. బాబా ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చున్నారు, ఒక తండ్రి పిల్లలు అక్కడ మరవసర్పం చూశాడు, ఒక పండు వచ్చి తింటారు. బాబాగారు ఏమన్నారంటే ఆ పిల్లలు విసర్జించిన మనం ఏమో పండు తింటాడు, ఎవరో మనం ఏం తింటున్నారో, ఇలా ఎంతమంది మనం తింటామో అడిగాడు. నువ్వు మనం తింటున్న పని బాగుపడింది జ్ఞానం లేదా, ఒక భగవద్గీత అధ్యయనం చేసుకోవడం, భాగవతం పారాయణం చేసుకోవడం బాగుపడి లంచ్ చేసి ఎవరెవరు మనం తింటాయి తింటాయి. బాబాగారు ప్రాక్టికల్గా ఎక్కువ ఆయన దగ్గరికి వచ్చేవాడు కూడా కోపం ఎక్కువ, ఆయన చేయడు బుద్ధిమంతులు అనుకుంటున్నాడు, ఆయనకు కోపం ఎక్కువ, కానీ ఆయన బుద్ధిమంతులు నాకు ఎంతంటే లోపల విషయాలు సాయంత్రంలో వస్తాయంటే ఆయన తెలియదు. నక్క ఏం చేస్తున్నాడు, దాక్షపాడు అందమంటే దాక్షపాడు పొలగానే ఉంటాడని చెబుతుంది. కలిదాసి ఏమన్నాడంటే నీకు అన్ని భోగాలు ఎదుర్కొన్నాను, కానీ ఆ భోగాలు నేను మీకు వికారం కలగకూడదు అని చెప్పాను. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్, ఇది రాయల్ స్టేట్, ఇది ఫైట్ఫుల్ స్టేట్. నీకు అన్ని భోగాలు ఎదుర్కొన్నా ఉండాలి, అందులో కూడా వికారం కలగకూడదు. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో రోగాలు కింద వస్తాయని చెప్తారు పెద్ద. ఒకసారి బాబా గారికి ఎవరో విష్ణు సహస్రనామాలు, బాబా గారు అందరితో విష్ణు సహస్రనామాలు చదవని ప్రోత్సహించేవారు. ఒకసారి ఎవరో విష్ణు సహస్రనామాలు దగ్గర తెచ్చి చెరువుడు బాబా ఈ పుస్తకాన్ని దగ్గర నుంచి నేను సంతేజ్కి వస్తాను మళ్ళీ వచ్చి పట్టిపోతాను. ఆడు కోపగారని తెలుసు బాబాకి, ఆడు వచ్చేటికి ఆ విష్ణు సహస్రనామాల పుస్తకం కూడా ఇచ్చి నీకు ఇంకోటి ఇచ్చి ఈ పుస్తకం నువ్వు పట్టుకెళ్ళి బాబు అని చెప్పి ఆడు పట్టిపోయాడు. నా విష్ణు సహస్రనామాల పుస్తకం ఏదైనా ఆడు వచ్చు, నేను పరాని వాడికి ఇచ్చాను, నేను పరాని వాడు పట్టుకెళ్ళాడని చెప్పాడు. అక్కడ నుంచి నా పుస్తకం ఏంటి కోపం వచ్చేస్తున్నాడు. అప్పుడు చెప్పారు బాబు, ఇంకా నీ పుస్తకం వాళ్ళకి ఇంటికి ఇచ్చారంటే నీ కోపం ఎంత ఉందో చూడటానికి చెప్పారు. నీ కోపం ఎంత ఉందో నీకు తెలియాలి, నీకు తెలుస్తుంది కదా నువ్వు కోపంతో అంటే. ఇలా బాబా ఏం చేశారంటే ప్రాక్టికల్ ప్రతిదీ చేసి చూపించేవారు వాళ్ళని. బాబాగారు మీరు ఎలా కూర్చున్నారో మీ పూర్వజన్మలేటువంటి కూడా చెప్పగలరు. బాబాగారు మహిమాన్వితుడు, ఇప్పుడు మీ గౌరవంలో దగ్గర విరోధం లేనుకుండా ఈరోజు ఈ జన్మలో మీరు అంతగా ఎంతగా విరోధంలో ఎంచుకుంటున్నారో దీనికి పూర్వజన్మ కారణం కూడా బాబా చెప్తారు. అంటే బాబా గారు కూడా ఎందుకు చెప్పారంటే ఈ మాట్లాడే మనకు ఇన్స్టర్ మీద భగవంతుడి మీద విశ్వాసం పెరగటానికి ఈ అన్ని ఈ మహిమలు కూడా ఎందుకు చేసి చూపించారంటే భగవంతుడిని వాడు ఉన్నాడు, వాడి మీద విశ్వాసం పెంచడానికి ఈ మహిమలని చేసి చూపించారు. ఒకటి మనం ఎప్పుడు బాగుపడతాం అంటే భగవంతుడి మీద పూర్ణమైన భక్తి ఉండాలి, భగవంతుడి గురించి మనం ఏమి కోరుకోం. అప్పుడు ఏంటంటే మన బుద్ధి బాగా ముగ్గుతుంది, మన బుద్ధి బాగా పక్కనంటే వస్తుంది, నిశ్చింతి వస్తుంది. అసలు మనం ఏమైనా అడిగామంటే ఇక మనం అది దానికి ఇంకా పొల్యూట్ అయిపోతుంది, మైండ్ పొల్యూట్ అయిపోతుంది. అడగకుండా వచ్చిన దానికి అడుగు తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంది. అడుగు తెచ్చుకుంటే మన బంద్ వస్తుంది, అడగకుండా వచ్చిన వాటికి మన బంధించు. సరే సాధనకి ముఖ్యమైన బాబా చెప్పింది ఏంటంటే సాధనకి ఏదో కొంతమంది ముక్కులో దారి చూసుకుంటున్నారు, కొంతమంది దానికి గురువులు అంటున్నారు, ఏదో అది అంటున్నారు, ఇది అంటున్నారు, నేను తక్కువ చూసుకోకుండా 4-5 గంటల 3-5 గంటల కూర్చుంటున్నారు. ఏదో కొన్ని చాలా పద్ధతులు ఉన్నాయి, ధ్యాన మార్గంలో చాలా పద్ధతులు ఉన్నాయి, ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మీకు పరిపూర్ణమైన ప్రేమ లవ్ గోర్ ఆఫ్ లైఫ్ అని జీవిత లవ్య ఏంటంటే ప్రేమ అని బాబాజీ. వాట్ ఈస్ ది గోర్ ఆఫ్ లైఫ్? లవ్ ఈస్ ది గోర్ ఆఫ్ లైఫ్. మీరు ప్రేమ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటే కోరిక క్షమించదు కానీ ప్రేమ క్షమిస్తుంది, కోరిక అడుగుతుంది కానీ ప్రేమ అడగదు, కోరిక అడుగుతుంది ప్రేమ ఇస్తుంది. మీకు పరిపూర్ణమైన ప్రేమ కనుక మీకు అలవాటు పడితే ఈ దేహాభిమానం ఆనందాలనే పోతున్నాయి బాబా చెప్తారు. భగవంతు పట్ల మీకు పూర్ణ విశ్వాసం, గురువు పట్ల కానీ సమాజం పట్ల కానీ మీకు పూర్ణ ప్రేమ, ప్రపంచం పట్ల కానీ మీకు పూర్ణ ప్రేమ కలిగింది అనుకోండి, అసలు మీ ప్రయత్నం లేకుండానే అహంభావన పోతుంది. అయితే మనలో ప్రేమతత్వం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఆ ప్రేమతత్వాన్ని కల్టివేట్ చేయించి వాళ్ళు కూడా అహంభావన ఊడిపోతున్నారు. అది బాగా మనకు చిక్కబడిపోయింది, బాగా బలపడుతుంది. అటు ఇటు దూపిన కథలంత గట్టిగా స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ అయిపోయింది. అది ఒక ప్రేమతత్వమే, దాన్ని అటు ఇటు ఊహించి షేప్ చేసి బయటకు పోబడుతుంటాను. కానీ సమాజం మీద అటువంటి ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించరు, సమాజాన్ని ప్రేమించక్కర్లేదు, ఇంట్లో వాళ్ళ మీద కూడా వాళ్ళకి ప్రేమ. తర్వాత మనం మురళిగా అనవసర విషయాలు కల్పించుకోవడం, ఏదో సరిగ్గా వాళ్ళు పెట్టుకున్నట్టు అస్తమాని మనసు అయితే గోళ్ళ కట్టుకుంటాం. వీళ్ళు మంచివాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళని, వీళ్ళు తెలియ తక్కువ, ఏదో అనవసరం గోళ్ళు ఏదో కట్టు మనలో మనమే గోళ్ళ కట్టుకుని లోపల ఇరుక్కుపోతున్నాం. అంటే మీరు అభిషేకాలు చేసినా జపాలు చేసినా కేవలం అక్కడ పుణ్యం వస్తుంది రైతు, అదేం లేదు కాదు. లోపల అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి సహకరిస్తుంది అది మీరు చెడ్డగా కనుక ఏది నిజమైన పని. అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి నువ్వు చేస్తున్న పని మాటకే నిజమైన పని. మీతో నువ్వు 100 కోట్లు సంపాదించి సెకండరీ 2 పక్షాలైన పనులు ఏ భగవాన్ చెప్తున్నారు. నీ మనసు తాగకుండా నీకు జ్ఞానం ఎలా వస్తుంది? నీ శరీరం చచ్చిపోతే నీకు జ్ఞానం రాదు. అలా 8 రోజులు చచ్చిపోతా అనుకుని నీ శరీరం చచ్చిపోతే నీకు జ్ఞానం రాదు. నీ మనసు నశిస్తే నీకు జ్ఞానం వస్తుంది. మీ శరీరం సరిపడించి మాత్రం జ్ఞానం కాదు, ఇంకో శరీరం వస్తుంది, అటువంటి 90 శక్తులు వస్తాయి. మీ మనస్సు నశిస్తే నీకు జ్ఞానం వస్తుంది కానీ శరీరం నశిస్తే జ్ఞానం రాదు. కానీ మీ మనస్సు ఏ పరిస్థితుల్లో బాహ్య ముఖానికి వెళ్లకుండా చూసుకో. అనేక కారణాలు మనసు బయటకు భాగ్యానికి వెళుతూ ఉంటుంది. మీ మంత్ర జపం, మీ రూప ధ్యానం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనస్సు బాహ్య ముఖానికి వెళ్ళకూడదు. మనం చేసే ప్రయత్నం సాధన యొక్క ప్రయోజనం అంటే మీ మనస్సుకి అంతా దృష్టి కలగాలి, లోపల దృష్టి కలగాలి. కల్చర్ ఇస్ కంట్రోల్, కంట్రోల్ ఇస్ కల్చర్. మనోనిగ్రహం లేకుండా ఎవరికి సభ్యత రాదు, సంస్కృతి రాదు, మాటలో సొంతం ఉండదు. భగవంతుడు అంటే వాడు ఆంజనేయ స్వామి మాట్లాడటానికి ఆశ్చర్యపోయాడు. ఎవరైనా మంత్రుడు మాట్లాడటానికి వాడు చెప్పింది వినాలి, తర్వాత మనం మాట్లాడే మధ్యలో కలబడకూడదు. తర్వాత ఎవరైనా మనం కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఇంత పెద్దవాళ్ళు. ఎవరి వాడు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వాడు సిద్ధంగా ఉంటే మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కానీ ఆ షేక్ హ్యాండ్ ఎవరికి ఇష్టం లేక మనం కూడా ఊరుకోవటం. ఏంటి మనం షేక్ హ్యాండ్ ఇస్తాడు చెవి ముడి చేసుకుంటున్నాడు, తర్వాత మనల్ని బాధపడి ఎందుకు వచ్చిన గొడవలు. కానీ ఎవరి దగ్గర మనం గౌరవం ఆశించుకోవాలి అంటే మీరు ఆ సమాజం నుంచి గౌరవం ఆశిస్తున్నారని కూడా మీరు చెప్పిన 60 రోజులు మనకి ఎంత దుఃఖం వచ్చేస్తుంది. ఈ గౌరవంలో మనకు కలిసి వచ్చింది ఏం లేదు. అందుకని తాగించడానికి మీరు కొన్ని కూరైనా బాగుంది. మీరు ఆశించకుండా గౌరవం వస్తుంది అనుకోండి, దాన్ని వచ్చే రాని వాడు బట్టల మీద దుమ్ము పడుతుంది. ఇక్కడి నుంచి మనం విజయవాడ ఎడతాండి ఎంత జాగ్రత్తగా బట్టలు ఎంతమంది దుమ్ము పడుతుంది, అలా వచ్చే రాని కనుక కోరి తెచ్చుకోకూడదు. ఇంకా అది కూడా బంధిస్తుంది. ఈ గౌరవం మా గౌరవం కాకుండా అనుకుంటుంటారు మన ఈ గౌరవంతో ఎవరు అలంకారం పడుతుంది, అహంభావం అలంకారం పడుతుంది. దేనైతే నువ్వు తెరిగించుకోవాలనుకుంటున్నావో అది బలపరుచుకుంటున్నా నేను తెలియకుండా. అంచేత నువ్వు సాధన యొక్క మెయిన్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ జుడ్డు తలంపులు వస్తే రాని. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహమునే తలంపుకి వస్తున్నాయి. ఈ దేహమునే తలంపులు నిజమా తలంపు అది తలంపే. మిగతా తలంపులన్నీ ఏ తలంపుకి వస్తున్నాయో ఆ తలంపు నువ్వు ఎవరైనా ప్రశ్నించాలన్నా. నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఏం చేస్తుంటే నిన్న లోపల జరిగిపోతాం. లోపల జరిగితే ఎక్కడ జరిగిపోతుంది? ఎక్కడైతే భగవంతుడు నీ హృదయంలో, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ లోపల భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ లోపల చైతన్యం ఉందో, ఎక్కడైతే నీ లోపల ఆత్మ నువ్వు ఎవరో ఎవరో నీ మూల తలంపు నువ్వు ప్రశ్నించుకుంటే నీ ఇంటి అక్కడికి జరిగి వెళ్ళిపోతుంది. ఆ మూల అక్కడ ఎక్కడైతే పరమేశ్వరుడు దర్శనం మూల తలంపు దాని మూలాన్ని చూసిందో, చైతన్యాన్ని చూసిందో వెంటనే నీకు నశిస్తుంది. ఇది కూడా తలంపే, అది నిజం కాదు. అది నిజానికే నశించు, అదే తలంపు, అది కూడా తలంపే. అది తలంపు లేకపోతే నశిస్తుంది. తలంపు లేని సంభవస్తూ నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఇది సైన్స్. దాని ఇద్దరు ఉండదని ఎవరైనా శాస్త్రం చేస్తే నీకు ఏమని అర్థించలేదు. నిందించిన పాము పాటలు ఏమని తెలుసు, మాటలు వదిలేదు. నీ శరీరం లేదు, నిద్దట్లో ఉండదు, పాము పాటలు తెలియదు, నీకేమని తెలుసు. ఎవరైనా శాస్త్రం చేశారనుకోండి, శాస్త్రం చేశారని మీ లోపల సంతోషించేదెవరు? మూల తలం అంటే వాడు శాస్త్రం చేస్తే మీరు సంతోషం వస్తే మూల తలంపుకి ఫుడ్ సప్లై ఉంటాను. అంటే మూల తలంపు వచ్చాదో ఆ తలంపు వస్తాం. నీకు మూల తలంపు లేదో శాస్త్రం చేసిన ఏమలేదు, నమ్మ చేసే ఏమలేదు. అంటే నువ్వు మనస్సుకి ఏం చేయాలంటే లో చూపు కలగజేయాలి. ఇప్పుడు మీరు గ్రహించండి, మన శరీరం పుట్టక ముందు కూడా మన ఆత్మ, ఇప్పుడు కూడా ఆత్మే, చనిపోయిన తర్వాత కూడా ఆత్మే. మనం పుట్టక ముందు మనం బ్రహ్మమే, చావులేని పదార్థమే. ఇప్పుడు కూడా చావులేని పదార్థమే. శరీరం పోయక కూడా చావులేని పదార్థమే. ఈ శరీరం మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, ఎలా వచ్చింది ఎలా పోతుంది. ఇది బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. దీన్ని మోసం తిరుగుతున్నాం ఎక్కడికి, మీరు కూడా మోసం తిరుగుతాం కదా. ఈ శరీరానికి మోసం తిరుగుతూ ఉంటాం, ఎక్కడికైనా మీరు మోసం తిరుగుతూ ఉంటాం. ఇది ఇది పుట్టక ముందు మనం బ్రహ్మమే, ఇప్పుడు బ్రహ్మమే, ఇది చనిపోయే కూడా బ్రహ్మమే. అది అది అదన్నీ వదిలేస్తున్నాయి, దీన్ని పట్టుకు తిరుగుతున్నాయి. ఇది ఎంతకాలం ఉంటుంది మరి, ఎంత బాగా చూసినా ఏ సంవత్సరాలు ఉంటుంది. అది ఎలా వచ్చిందో అలా ఇప్పుడు కూడా మనం బ్రహ్మమే. ఇది బాగు అయితే మనకి ఆ బ్రహ్మ తరపు దృష్టి లేదు, శరీర దృష్టి ఉంది. ఇప్పుడు కూడా మనం బ్రహ్మమే, చనిపోయినా కూడా, చనిపోయిన తర్వాత కూడా బ్రహ్మమే, పక్కన ముందు కూడా బ్రహ్మమే. ఈ మధ్యలో శరీరం వచ్చింది, దానితో తాదాత్మ్యం వల్ల అసలు వస్తువు మనకి వ్యక్తం కావటం కాదు. ఎప్పుడు బ్రహ్మం, శరీరం పోయిందనుకోండి అప్పుడు బ్రహ్మం. శరీరం ఉన్నటువంటి మనకు లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు. అంటే మీరు ఏం చేయాలి, ముందు మీరు నేర్చుకోవడం వల్ల మీరు నేర్చుకోవాల్సిన సమగ్రంగా బాగా నేర్చుకుంటే మిమ్మల్ని చూసుకోవాల్సి బాగుపడతారు. బుడబొక్కలు ఉన్నటువంటి ఏం కలిసి వచ్చింది లేదు. ఎందుకంటే మీరు బాగుపడితే, మీరు సత్వగుణం వస్తే మిమ్మల్ని చూసి చాలా మంది బాగుపడతారు. అయితే మనం ఇంటికి అభివృద్ధిలోకి రాబోతున్నానంటే సరైన మనం విమర్శిస్తా అనుకోండి, మీరు కంగారు పడితే సడన్ గా ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటారు. అంటే మీరు తిరిగి వాళ్ళని అర్థం, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి మీకేం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీరు అవన్యస్యమే అవన్యస్యం కూడా మీరు మర్చిపోతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం ఎందుకు తగ్గుతుంది, భయం వల్ల తగ్గుతుంది. భయం వల్ల తగ్గుతుంది. ఆ భయం కూడా తరంపే, భయం కూడా జ్ఞాపకం. అందుకంటే భయం అంటే ఏం లేదు, మనకి ఇతరులు చూస్తే భయం, కానీ మనం చూసుకుంటే భయం లేదు. ఉన్న దేవుడు మనకు దూరంగా ఉన్నాడు పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్న దేవుడితో ప్రమాదం, ఆడు కూడా ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. గుళ్ళో ఉన్న దేవుడు మంచోడు, మనం చేసి పనులు కొన్ని చూస్తాడు కొన్ని చూడాలి. గుళ్ళో దేవుడితో ప్రమాదం, ఈ దేవుడితో చాలా ప్రమాదం. ఆడికి ఏదో అభిషేకం చేసి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న దేవుడు చాలా ప్రమాదం. ఏం చేయాలంటే మనకి ఫలం పరిస్థితి చూస్తాడు. మాట్లాడితే మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, మీరు తక్కువ ఏంటో వెళ్ళపడిపోయినా ఆడికి వెళ్ళపడతాడు. మీరు మాట్లాడితే వింటాడు, కళతో చూస్తే ఉంటాడు, మీరు నడుస్తుంటే చూస్తాడు, మీరు నడుస్తుంటే చూస్తాడు. ఆ లోపల ఉన్న దేవుడికి కనపడకుండా ఏదైనా పని చేద్దామని మీరు అనుకుంటే మీకు సాధ్యం కాదు. వాడు దేవుడు ఇక్కడ మూడు చాలా ప్రమాదం. అయితే ఇక్కడ దేవుడు కంటే ఆ దేవుడే మెరుగు, ఏ దేవుడు ఈ దేవుడితో ప్రమాదం. ఆడు కళ్ళు పెట్టి మనం ముయ్యలు, వాడికి చూడటమే పని. ఒక నిమిషం దృష్టిలో పెట్టుకోండి, మీరు ఎవరైనా ద్వేషిస్తున్నారనుకోండి, ఎవరి మీద కోపం పెట్టుకున్నారనుకోండి, ఎవరి మీదైనా లేకపోతే ఏదో ఏదో వికారం వస్తాననుకోండి, మీకు ఏదో వికారం వస్తాననుకోండి, అది ప్రతినిధి, ప్రతి లోపలను చూస్తాడు ప్రతినిధి. వాడు కర్మ సాక్షి, వాడు ఎవరు ప్రతినిధి, మీ తలంపులు కూడా చూస్తాడు వాడు కర్మ సాక్షి. వాడు కళ్ళు మట్టుకున్నాను మీరు. అక్షరనామాల్లో భగవాన్ ఏం చెప్పారంటే, వాడి దగ్గర ప్రమాదం ఏంటంటే వాడికి కళ్ళు లేవు, ఎవరికి, ఈశ్వరుడికి కళ్ళు లేవు, ఈశ్వరుడికి కళ్ళు లేవు. కానీ అదంతా చూస్తాం అక్కడ, అంటే వాడు నడవడానికి కాళ్ళు ఎక్కర్లేదు, చూడటానికి కళ్ళు ఎక్కర్లేదు, వినటానికి చెవులు ఎక్కర్లేదు. అది ఉన్నాడు లోపలగా, మీ చెవుకి చెవులు ఉన్నాడు, మీ కంటికి కంటే ఉన్నాడు, మీ తలంపుకి తలంపులే ఉన్నాడు, కారణానికి కారణమే ఉన్నాడు. మీ ఆడబడికి వెళ్ళి తిట్టిపోస్తాననుకోండి, ఒక అనుకోండి మాట, మీ ఆడబడికి మంచివాడు బంగారం లాంటి వాడు ఉంటుంది వేరనుకోవాల్సిన చెప్తున్నాను, తిట్టిపోస్తున్నారనుకోండి, మా ఆడబడి తిట్టేస్తానని మీ ఆడబడి చెప్తుంది, మీ ఆడబడి తిట్టాను కారణం, కారణం మీ లోపల ఉన్నాడు, వాడే ప్రమాదం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తెలుస్తున్నారంటే వాడు తెలుస్తున్నాడు అనుకో, ఆ లోపల కూడా ఒకడు ఉన్నాడు. వాడు మీకు ఆధ్యాత్మిక బలం ఎంతుందో, ఆత్మబలం ఎంతుందో, మీ చేసి ఎంతుందో చెబుతామని ఆయన గట్టిమంటాడు. చిట్టుబడి కారణం కదా, లోపల కారణమే కారణం ఉన్నాడు, మూల కారణం ఉన్నాడు, ఆడే కొన్నాడు, లోపల ఉన్నాడు, వాడే అంతర్గా కారణాలకు కారణం. వాడు ఎవడు కారణాలకు కారణం, మూలకారణం పిల్లలు మూల కారణాలను చూస్తేనే కదా ఇంటి విషయం. వాడు ఎవడు కారణాలకి కారణం, అంటే మన మనోమలం మీ లోపల బలం అర్థం తెచ్చుకోండి. మీరు చిరాకు పడకండి, తొందర పడకండి, ఓర్పు ఇచ్చి పెట్టకండి. ఏదైనా తలంపు మీరు లోపల నుంచి వస్తాను, ఎక్కడి నుంచి వస్తాను అని తెలియదు, అందరికీ లోపల నుంచి వస్తాను అని తెలుస్తాను. సర్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి, పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే, సృష్టికర్త ఎక్కడ ఉన్నాడంటే, యజమాని మన ప్రభువు ఎక్కడ ఉంటాడంటే, మీ లోపల మూల తలంపు ఎక్కడైతే ఉపయోగిస్తుందో అక్కడ మీ యజమాని కూడా ఉన్నాడు. దీన్ని తీసుకెళ్ళి మూల తలంపులకు మూలాలు తీసుకొని మీకు బలవంతుడు దర్శనం అంటుంది. ఎందుకంటే ఈ మూల తలం మూలమని ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అయితే అక్కడ దూరం మనం వెళ్ళలేకపోతున్నాం, అంత లోపలికి మనం వెళ్ళలేకపోయించాలి. మనం తేలిక మనుషులు, వైరాగ్యం లేదు, సాధన లేదు, అభ్యాసం లేదు. వైరాగ్యం అసలు చాలా ఉంది అంటారు, నేను సాధన చేస్తున్నామండి, కానీ ఏ అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం అంటూ ఉంటారు. దానికి కారణం అంటే వైరాగ్యం లేకపోవటం. మీరు ఏదైనా మందు వాడేటప్పుడు పచ్చి అంటే ముఖ్యమో, సాధన చేసేప్పుడు వైరాగ్యం కూడా అంటే ముఖ్యం. డాక్టర్లు చెప్తా ఉంటారు ఏది పడితే తినడం, అలా తినకూడదు. మీకు ఏది పడుతుందో పడదో మీరు కూడా చూసుకోవాలి. మీ శరీరం మీకు కానీ డాక్టర్ గారు కాదు, మీ శరీరం పోతే డాక్టర్ గారు ఏమంటారు, ఏమి సారీ అంటారు మీ పుస్తకం. మీ శరీరం మీరు డాక్టర్ గారిని కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మీ తత్వాన్ని కూడా మీరు చూసుకోవాలి అని నేను చెప్పాను కదా. మీరు ఏ పదార్థం పడుతుందో డాక్టర్ గారు అని ఏమన్నారు మీరు కనుక ఏ పదార్థం మీకు పడుతుందో ఏ పదార్థం మీకు పడదు, బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో బాడీ ఏది రిజెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. అనంతం గారు ఎలా చనిమన్నారు? తిరుగుగా చనిమన్నారు. ఈ తిరుగు చేతులు అంతా అనంతం చేతులు చూపించమన్నారు. అనంతం చేతుడు మనం ముద్దలు అయిపోతాం. అదే ముద్దైపోయి ఇప్పటికీ ముద్ద ఏమన్నా పడలేదు, అనంతం చేతులు కొంచెం తిరుగు చేతులు అనమని అర్థం చేస్తాను. మామూలుగా కొంచెం ముద్ద ఏంటంటే ప్రమాదం లేదంటారు. అంటే మనం మనస్సు మూలాన్ని తెలుసుకోమంటే మనసులో మూలాలు ఏ ఉంది అనుకుంటున్నాము. దేవుడు ఏమాడు అక్కడ అది ఏమన్నాడు? ఏ ప్లేస్ లో చేసే మూలతో ప్రవేశిస్తాడు, ఆ ప్లేస్ లో ఎవరున్నారు ఆ స్థలంలో భగవంతుడు ఉంటాడు, అది మర్చిపోదు. వీరి యొక్క మూలం తెలిస్తే వాడు తెలియబడతారు. ఎవరు తెలియబడతారు? ఈశ్వరుడు మీకు తెలియబడతారు. ఈశ్వరు యొక్క స్వరూపం ఏంటి? ఉండటం. ఈశ్వరు యొక్క స్వరూపం ఏంటి? వారి స్వరూపం ఉండటం, వారి స్వరూపం ఆనందం, వారి స్వరూపం శాంతి, వారి స్వరూపం సుఖం. వారి వారికి చావలేదు, వారికి చావు చావు ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఇంకే తెలియదు వారికి చావు ఎలా ఉంటుందో వారు పుట్టలేదు కాబట్టి. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు నేను పుట్టాను అనుకున్నవాడు ప్రతివాడు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు కూడా అనిపడతాడు. నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు. అంటే ముక్కు ముసుకు అలాగే ఏం చెప్పలేదు కానీ అది గుడి చుట్టూ తిరిగి అలా అటువంటి ఏం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పుట్టాలి అనుకుంటున్నావు, పుట్టలేదు అనుకుంటున్నావు అని అడిగారు. అడిగితే నేను పుట్టాను అనుకుంటున్నాను. నువ్వు పుట్టాను అనుకుంటే నీ జన్మలో మోక్షం లేదు. నువ్వు పుట్టలేదు, నువ్వు ఎవరు నువ్వు పుట్టలేదు అనే పండుగ నీకు తెలియాలి. నువ్వు పుట్టలేదని పండుగ నువ్వు ఏది పుట్టలేదు, నువ్వు ఏం కాదన్నా అది పుట్టలేదు. అదే దానికి ఆలోచి అనుభవం వస్తేనే కానీ నువ్వు దానికి ఆలోచి అనుభవం నువ్వు వస్తేనే కానీ నీకు మోక్షం లేదు, జ్ఞానం లేదు, శాంతి లేదు. నువ్వు బాగా గ్రహించవలసింది ఏంటంటే మనసు ఎక్కువ వాడకూడదు. జ్ఞాపకం పెట్టుకుని మనసు ఎక్కువ వాడకూడదు. మనం అన్నం తింటాం, కంచమ్మ కంచం రెడీగా పక్కన పెట్టేస్తాం. అలాగే మనం ఎక్కువ వాడకూడదు, మన వ్యవహారాలు ఎక్కువ మనసుని వాడకూడదు, దాన్ని ప్రకోపం రానివ్వకూడదు. ఏదో కొంతమంది బంగారం ఇచ్చుకుని ఉండొచ్చు, అంటే మనం కొంతమంది అదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు, కొంతమంది దురదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు. అదృష్టం ఏంటో అన్నప్పుడు పొంగిపోయి, దురదృష్టం ఎంత అన్నప్పుడు పొంగిపోతుంటే నీ శాంతి చెడిపోతుంది, నీ నిర్మలత్వం చెడిపోతుంది, నీ నిశ్చలత్వం చెడిపోతుంది, సాగరం సున్నైపోతుంది, నీ సాగరం పెద్ద బంది సున్నాకంగా అయిపోతుంది. ఎందుకంటే జీవనం ప్రారంభం లేకపోతే రాదు. ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది, ఆ సంఘటన ఎందుకు జరిగిందో నీకు ఎందుకు నిమిషం తెలుసు. నీకు లోపల నీకు వస్తువు ఎక్కడైనా ఎప్పుడైతే మనస్సు నశించిందో, నీ మనస్సు ఎప్పుడు నశిస్తుందంటే శాంత చిత్తం కాపాడుకోవాలి. శాంత చిత్తం ఉన్నవాడికి లోపల చూపు వస్తుంది, శాంత చిత్తం లేని వాడికి బయట చూపు ఎక్కువ బాగుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనస్సును సాధ్యమైనంత వరకు వాడకంలో పెట్టకూడదు. మనకి ఏది పని విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఉదాహరణకి అది జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ కలంపుతో మీరు తాళాక్యం పొందుతారనుకోండి, మీకు ఉద్రేకం వచ్చేస్తుంది. చాలామంది వాళ్ళ ఉద్రేకాన్ని భక్తి అనుకుంటారు. చాలామంది అది తెచ్చోలేదు, కొంతమంది తెచ్చోళ తెచ్చనే భక్తి అనుకుంటున్నారు. తమ ఆయనప్పుడు అది తెచ్చలేదు వాళ్ళకి తెలియదు. ఉద్రేకం భక్తి కాదు, తెచ్చ భక్తి కాదు. నీకున్న భక్తి మీద అయితే మీ వివేకం పెరుగుతూ ఉంటుంది, డిస్క్రిమినేషన్ పెరుగుతూ ఉంటుంది, డిటాచ్మెంట్ పెరుగుతుంది. దేహానికి మీకు ఎంతవరకు సంబంధం? మన ఇంట్లో ఉన్న సభ్యులకి మనకి ఎంత సంబంధం? సమాజానికి మనకి ఎంత సంబంధం? అనేది వివేకం లోపల పెరుగుతూ ఉంటుంది. మీకున్న భక్తి నిజమైంది. అందుకే రమణ మహర్షి గారు చెప్పాడు, జ్ఞానానికి తల్లి భక్తి అని. తల్లి లేకుండా పిల్లకాయ ఎలా రాదు? అలాగే మీకు భక్తి లేకుండా జ్ఞానం రాదు. భగవద్గీతలో కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు భక్తి మార్గాన్ని. చివరికి లాస్ట్ చాప్టర్లోకి వచ్చేవాడికి, 18వ అధ్యాయంలో వచ్చేవాడికి మార్గాలన్నీ ఇంటికి పెట్టామన్నాడు. అంటే ఉపాయాలు ఉన్నట్టు మీరు మార్గాన్ని నేనే, ఉపాయము నేనే, అన్నీ నేనే, అన్నీ నేనే, సర్వస్వం నేనే, నువ్వు పొందేది నేనే, పొందే విధానం కూడా నేనే, అన్నీ నేనే. అలా నిత్యం అన్ని నీవే, ఆ నిత్యమే స్మరించుకుంటూ అర్థం నాకు. ఆ స్మరణ వల్ల కూడా మీకు మోక్షం వచ్చారు. స్మరణ అంటే తక్కువ అనుకోకండి. మీరు ఈశ్వరు నిరంతరం స్మరించడం వల్ల మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తలంపులు రావు. మీకు ఇబ్బంది పెట్టే తలంపులు ఏమి రావు? ఈ ఒక్క తలంపు ఈశ్వర భావన, ఆ ఈశ్వర తలంపు, ఆ ఈశ్వర పట్ల మీకు ఉన్నటువంటి ఆ ప్రేమ భావన, అదే మిమ్మల్ని మోక్షానికి తీసుకుని మీకు పెట్టేస్తుంది. స్మరణ కూడా తక్కువ అనుకోండి. మీరు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీకు ఇష్టమైన ఎవరైనా జ్ఞాపకం వచ్చారనుకోండి, వేరే అనుకుని దుఃఖం వస్తుంది, పెయిన్ వస్తుంది. ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. అంటే తలంపుకు వేగం ఉండలేదా? అలాగే మీరు బయటకు ఈశ్వరుడు ఉంటే వేగం ఉన్నప్పుడు ఈశ్వరుని పట్ల తలంపు, ఈశ్వరు పట్ల స్మరణ ఇంకా ఎంత వేగం ఉంటుందో ఆలోచించుకోండి. లోపల ఉన్న వస్తువు ఎలా గోచరిస్తుందంటే మీకు, మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలా గోచరించు. మీరు తానిగా గోచరిస్తారు. మీకు ఎలా గోచరిస్తుంది? తానుగా గోచరిస్తుంది. అంతేకాని ఏదో చూసినట్టు కాదు, అదే మీరైన అనుభవం మీకు కలుగుతుంది. ఏ ఎవరినో చూసినట్టు కాదు, అదే మీకు, అదే మీరైన అనుభవం మీకు కలుగుతుంది. అదే భగవాన్ చెప్పేవారు, మీకు కనిపించి నేను కనిపించి వెళ్ళిపోయే దేవుడు మీకు కావాలా? 24 గంటల సర్వకాల సర్వావస్థలు మీకు కూడా ఉండే దేవుడు కావాలా? ఏ దేవుడు కావాలి మీకు? మీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు ఎక్కువ సుఖాన్ని తీసుకొస్తాడా? మీకు సర్వకాల సర్వావస్థలో మీకు కూడా ఉన్న దేవుడు ఎక్కువ మిమ్మల్ని సుఖాన్ని తీసుకొస్తాడు. భగవంతుడికి మరొక పేరు హృదయం, భగవంతుడికి మరొక పేరు శక్తి, మరి భగవంతుడికి మరొక పేరు ఆత్మజ్ఞానం, భగవంతుడికి మరొక పేరు ఆత్మశాంతి. ముందు ఆయన పట్ల విశ్వాసం మనకు కలిగింటే మనసు చేపల్యం ఆగిపోతుంది. యోగంతో కూడా సంబంధం రాకుండా మనసు యొక్క చేపల్యం ఆగిపోతుంది. ఈశ్వరుడి పట్ల అత్యత్వం మనకు కలిగి ఉంటుంది. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడనేటువంటి మీకు భావన సరిపోయిన భూమి మనసు చెల్లించదు. మీ యోగం ఎందుకు మన నిగ్రహానికే కదా. అదే మనం చాలా నీటిగా చెప్పుకున్నాం, మనోనిగ్రహం లేకుండా సభ్యత లేదు, మనోనిగ్రహం లేకుండా సంస్కృతి లేదు, మనోనిగ్రహం లేకుండా నాగరికత లేదు. మనస్సును నిర్మించుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టు ఉంటుంది. మనస్సే తంట, దాంట్లోంచి విడుదల పొందిన వాడికి ఎక్కడన్నా వైకుంఠంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ దేశం ఆ దేశం అనగా ఎక్కడన్నా వాడికి వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. అంటే మీరు లో చూపు అలవాటు చేసుకోవాలి, లో చూపు అలవాటు చేసుకోవాలి. అది లోపల జీవితం ఆ మెంటల్ లైఫ్ కూడా కొంతమందికి తెలియదు. కొంతమందికి వాళ్ళు ఆ శరీరం ఒకటే ఏమనుకుంటారు, కానీ లోపల అసలు మనస్సు ఉందని కానీ మానసిక జీవితం మెంటల్ లైఫ్ కూడా కొంతమందికి ఉండదు. ఇప్పుడు ఎగ్జిట్ బూరిని పెడతాం అనుకోండి, మనం ఇక్కడ బూరి చాలా బాగుంది లేదా తింటాం బాగుంటాయి, బూరి చాలా బాగుంది అనుకోండి, ఇడ్లీ ఏం చేస్తాను చిటికే నడిపినట్టు చాలా మంది మనుషులు అంతేయాలి. ఇంకా వాళ్ళకి మెంటల్ లైఫ్ లేదు. ఏంటి జంతువులకు మెంటల్ లైఫ్ తక్కువ, మనకి మెంటల్ లైఫ్, మనకి మైండ్ ఇచ్చినా మెంటల్ లైఫ్ ఉన్నా మనం కూడా ఇంటి మించిగా యానిమల్ లైఫ్ కూడా ఉంటున్నామండి. బిహేవ్ చేయటం మన మనుషులే అనుకోండి, అనుకోండి మ్యాటర్స్కి మనకి మానవత్వం తక్కువ అనుకోండి, పశు ప్రవృత్తి ఎక్కువ అనుకోండి, మనకి జ్ఞానం కాదు. రూపానికి మనిషే కానీ లోపల ఏమంటుంది వాడికి పశు ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది. అంటే మానవత్వం లేని వాడికి, మానసిక జీవితం లేని వాడికి, హృదయ సౌందర్యం లేని వాడికి ఆత్మశాంతి లేదు, ఆత్మ జ్ఞానం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పి బాగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఏ శాగరా సంగీతం వింటా ఉంటానుకోండి అనుకోండి, ఆ శాగరా సంగీతం నుంచి చెప్పు, ఆ సంగీతం నుంచి చెప్పి దుఃఖానికి సంబంధించిన తలంపు పోతుంది. అంటే అడుగు అక్కడ బయటకు వెళ్ళిపోదు, లోపల వెళ్ళిపోయి ఉంటుంది. ఈ సంగీతం వింటూ ఉంటారు, మీరు ఎలా తల ఊపుతూ ఉంటారు, ఆ సంగీతం ఎంతసేపు ఉంటుంది? అరగంటలో గంట ఉంటుంది ఆ సంగీతం, ఆగిపోతుంది ఆ సంగీతం. మళ్ళీ మీ దుఃఖం తాడిన తలంపు మళ్ళీ వచ్చేస్తుంది, రిపీట్ అయిపోయి వచ్చేస్తుంది. అంటే బయట కారణాల వల్ల, లేదా బయట సంగీతం వింటే వల్ల, లేదా ఏదైనా పూజ చేయడం వల్ల కూడా మీ దుఃఖ కారణం కొంచెం పక్క తప్పుకుంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈ దుఃఖ కారణానికి, ఈ దుఃఖ కారణం కూడా తలంపే. అంటే మూలత, మీ మూల తలంపు మీకు పరిష్కారం అయ్యే వరకు మీరు శాశ్వతమైన ఆనందం కానీ శాశ్వతమైన శాంతి కానీ మీకు మూలే లేదు, మిగతా అనేది టెంపరీ. మనసు అనాటం లేరు, మనసు నశించటం లేరు. నువ్వు చాలా సంగీతం ఏంటంటే మనసు అనుగుతుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన సినిమా చూసినప్పుడు కూడా మనసు అనుగుణం ఉండొచ్చు. మీ హార్ట్కి బాగా మీ రెస్ట్ డీ రెస్ట్ అనుకోండి, మీ హార్ట్కి బాగా క్లోజ్ అనుకోండి, వాళ్ళు ఎవరో మీ పుట్టినవాళ్ళు ఎవరో మీ ఇంటికి వచ్చారనుకున్నప్పుడు అప్పుడు కూడా మీకు ఆనందం వస్తుంది. మనసు అనుగుపోవటం వల్ల మీరు ఎంతో కాలానికి మీరు వాళ్ళని చూశారనుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు మనసు అనుగుపోతుంది, శాంతి వస్తుంది, ఆనందంగా ఉన్నాం అనిపిస్తుంది. అది కూడా అది కూడా నిలబడదు. అది కూడా అది మూల తలంపు నీకు పరిష్కారం అయ్యే వరకు తాత్కాలికం ఏదైనా శాంతి కలిగినా ఆనందం కలిగినా అవి నిజం కాదు. అది తలంపు తెచ్చిపెట్టి మూల తలంపు నువ్వు పరిష్కారం తీసుకోవాల్సిందే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఇక మా హింసకర చాలా చిరాకం ఉందనుకోండి, మనం సినిమాకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. టెంపరీగా ఏం సొల్యూషన్ ఉండాలి, ఇంటికాడ చాలా ఒత్తిడి వచ్చి మానసిక ఒత్తిడి వచ్చేసింది అనుకోండి మనకి, అందుకే సినిమాకి వెళ్ళిపోతారు. అక్కడ 2 గంటలో 3 గంటలో ఏ కారణం వల్ల మీరు మానసిక ఒత్తిడి వచ్చిందో అది మర్చిపోతాడు. ఎక్కడ ఆ సినిమాలో ఆ 3 గంటలకి బాగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, మళ్ళీ ఒత్తిడి ప్రారంభం, లేకపోతే స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు. ఇక్కడ భగవాన్ చెప్పిందంటే శేషిస్తున్నాడు. అక్కడ నువ్వు ఎంతకాలం సినిమాలు చుట్టూ జీవితం చుట్టూ తిరుగుతావు? అసలు ఇది మీకు దుఃఖ కారణం, మీరు ఏదో తలంపు వస్తాను, ఆ దుఃఖం తీసుకొస్తాను, దాన్ని ఫేస్ చేసి దాన్ని పారిపోవడానికి ప్రయత్నం చేయి. ఫేస్ చేసి దాన్ని తొలగించుకో, అది శాశ్వత పరిష్కారం. అప్పుడు ఈ సందంతా మనం ఎవరికైనా బాకీ ఉన్నాం, ఈ సందంతా వెళ్ళిపోతే ఆ సందంతా వెళ్ళిపోతే ఆ రోజు కనపడదు, మళ్ళీ వర్షం ఏదో సందడు కనపడతాడు, ఒక అలా కనపడి ఏదో రోజు ఇంటికి వచ్చేస్తాడు. తాత్కాలిక నేను ఎంతకాలం తప్పించుకుంటాను, మీకు దుఃఖకాలం అక్కడ ఏ సినిమాలో జరుగుతావు, దాని ఏ సినిమా చూసిన తర్వాత దుఃఖాలు మర్చిపోతావు. అక్కడ బొమ్మ వేస్తా ఉంటాను కాదు, ఏదో గొడవ ఉంటుంది అక్కడ, ఏదో కదా అదే ఏదో డ్యాన్స్లో ఏదో ఉంటా ఉంటాయి, అది కార్యక్రమానికి ఏదో ఉంటుంది. అది మన ఇంటికి వచ్చే మీ దుఃఖం, మీ టెన్షన్ ఎత్తుంది మామూలే, మీ టెన్షన్ మామూలే. అది అసలు సమస్యను పరిష్కారం చేసుకో, సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకు, సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించు. మీ దుఃఖకాలం మీ లోపలండి, మీ దుఃఖకాలం బయట లేదు. కానీ శనిమంత మీరు వస్తే 10 నిమిషాలు అనుకుంటుంది మనసు మామూలుగా స్ప్రింగ్ మంత్రం వచ్చామండి, స్ప్రింగ్ మంత్రం మనం కూర్చున్నాం అనుకోండి అది ఎలా ఉంటుంది అనిపిస్తుంది, మైండ్ వేసినప్పుడు మామూలుగా వచ్చేస్తుంది. బయట కారణాల వల్ల మీరు ఏదైనా శాంతిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే టెంపరీ అది, కానీ స్ప్రింగ్ మంత్రం కింద మనం బయటకు వచ్చేసినప్పుడు మీ మనసు మళ్ళీ నిద్రం చేస్తుంది, మళ్ళీ పండుకుంది, ఇక దుఃఖం మళ్ళీ వెంటాడుతుంది, విషాదం వెంటాడుతుంది, టెన్షన్ వెంటాడుతుంది, ఆ స్ట్రెస్ వెంటాడుతుంది. వేషితం మేనగట్టు అన్నాడు పారిపోతావు, అరే అన్నాడు పారిపోతాను, ఫేస్ చేస్తాను, మేనేజ్ మేనేజ్ చేసి నేర్చుకో, నీకు ఎందుకు దుఃఖం వస్తుంది, మేనేజ్ చేయి, దాన్ని ఫేస్ చేయి, ఫేస్ చేసి దాని కారణం చూసి దాన్ని తొలగించు, దాని కారణం ఏంటి, ఆ దుఃఖమే లేదు తలంపు, ఆ తలంపు ఎవరికి వస్తుంది, దేశంలో తలంపుకి వస్తుంది, అది తలంపే ఈ తలంపు, ఈ తలంపుకి ఆ తలంపు వస్తుంది, ఈ తలంపు ఈ తలంపు మూలం చూసేవాళ్ళు, ఆ తలంపు పక్క లేకుండా పక్క దుఃఖం లేదు, శాక్షి ఉంటుంది కానీ మీరు తలంపు పొందుతాం, అది ఏ రకమైన దుఃఖం అయినా ఇది ఎక్కడ సంటే, దిస్ ఇస్ సైన్స్, దిస్ ఇస్ కింగ్ సైన్స్. ఇప్పుడు మన దేవుడి దగ్గర కూర్చుంటాం అనుకోని వెంకటేశ్వరం దగ్గర పూజ చేస్తాం, జపం చేస్తాం, ఎంతో చేస్తాం చెప్పాం, 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తాం, పూజ చేస్తాం, తర్వాత మనం మన పనేది మనం చూసుకోవాలి కదా, అందరూ బయటకు వచ్చి మళ్ళీ మన దుఃఖం మనకు వచ్చేస్తాం, టెంపరీగా ఎంతకాలం కాలక్షేపం చేస్తాము, నీకేమీ సంపాదన లేదు, ఎవరో 10 రూపాయలు పెడితే ఎంతో పడుతుందా, 10 రూపాయలు ఎంత చెప్పు ఉంటుంది మన దగ్గర, అయ్యే భగవాన్ ఎన్నడూ పారిపోతాం సమస్యలు ఇచ్చిపెట్టి, మేనేజ్మెంట్ కొన్ని చేసేట్టు అహంభావం ఏ రూపంలో ఉంది, మూలతలం ప్రూపంలో ఉంది, అజ్ఞానం ఎలా ఉంది, మూలతలం ప్రూపంలో ఉంది, అదే ఫస్ట్ థాట్, రూట్ థాట్, మదర్ థాట్, అది మీకు పరిష్కారం అవ్వదనుకో, పరిష్కారం మీరు చేసుకోలేమనుకో, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన వీటి, ఏదో రకమైన టెన్షన్, ఏదో రకమైన స్ట్రెస్, ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మీరు వెంటాడుతుంటారు, ఒకవేళ కొన్ని 10 రోజులు గడిచిపోతాయి అనుకుంటారు, మీ శరీరం కారిపోతుంది, బూడి అయిపోతుంది, తర్వాత ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరం అప్పుడు కూడా ఏదో టెన్షన్ మీరు వెంటాడుతాం, ఇంకా మూలపడం అక్కడ కూడా కామనాడు ఉంటుంది, దేహంతో ఐడెంటిఫై అయ్యి అక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, మీరు దుఃఖం సారోల స్టేట్, మీరు సారోల స్టేట్ పొందాలంటే, అంటే దుఃఖం యొక్క స్పరిశ ఎలా ఉంటుందో తెలియని స్థితి నువ్వు పొందాలంటే, ఈ మూలకరం తెలియని సమస్యలను పరిష్కారం చేసుకోవాలి, అది నీకు పరిష్కారం అవ్వదానికి ఏదో రూపంలో నీ దుఃఖం వెంటాడుతాం, అయితే ఇప్పుడు నేను చెప్పుకున్నాను, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది, దురదృష్టం వెంటాడుతుంది, ఒకసారి ఐశ్వర్యం ఉంటుంది, ఒకసారి ఐశ్వర్యం ఉండదు, భగవాన్ చెప్పారు కదా వచ్చిన కొత్తగా ఆకలి బాధ, ఇప్పుడు అజిత్తు బాధ, పైగా నేను చెప్పానంటే దేహం యొక్క ప్రారంభం దేహాన్ని విడిచిపెట్టేశారు, పైగా నేను ఎలా ఉన్నానని లేదు, దేహం అప్పుడు ఎలా ఉండలేదు, నేను ఎలా ఉన్నానని లేదు, అది జ్ఞానం యొక్క వైభవానికి భంగం, అది నేను ఎలా ఉన్నానంటే గురుగురిట్టే, ఎందుకంటే జ్ఞానం యొక్క వైభవం అట్లీ లేరు, అసలు వచ్చిన తప్పుడు ఇబ్బంది పడ్డానని మాయాయితే వచ్చిన తప్పుడు ఇబ్బంది పడ్డానికి మధ్య నేను బాగా ఉన్నానండి, అలా ఉన్నాయి కదా, అభినేతం వచ్చిన కొత్తగా దేహం అలా ఉండవలసింది ఉంది, ఇప్పుడు ఎలా ఉండవలసింది ఇలా ఉంది, దేహం యొక్క ప్రారంభంతో నా జ్ఞానం నాకు సంబంధం దేహం యొక్క ప్రారంభం ఆయన ఆత్మే కదా, ఆత్మ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, శరీరం పోయినా అలా ఉంటుంది, అది ఏం చెప్తే అభినాచనం వచ్చిన కొత్తలో దేహం అలా ఉండవలసి ఉంది, ఇప్పుడు ఇలా ఉండవలసి ఉందండి, ఆ దేహానికి సంబంధించిన ప్రారంభం, దేహానికి సంబంధించి దేహగతమైన చరిత్రది, కానీ దానికి చైతన్యానికి దానికి ఆత్మకి దానికి బ్రహ్మకి ఎట్టి సంబంధము ఏమీ లేదు, అసలు మీ శరీరం పోయిన తర్వాత మీతో అనుబంధం కుదురుతుందా, అది బలం ఉన్న శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించే శరీరం కాదు, ఏమంటే మిమ్మల్ని ప్రేమిస్తాము దానికి సాగులు, నిజమైన గురువు అక్కడ రమామారి శరీరం కాదు, కృష్ణుడి శరీరం కాదు, రాముడి శరీరం కాదు, నిజమైన గురువు మన హృదయంలోని చైతన్యం, నిజమైన గురువు మన హృదయంలోని చైతన్యమే నిజమైన గురువు, దాని శరణగా చేస్తున్నాం అనుకో, ఏదో ఉంది లోపల అది మనకి తెలియదు, ఏదో ఉంది, ఏదో ఉంది తెలియటం తెలిస్తే నమ్మటం కూడా తెలియదు ఉండేది కాబట్టి నమ్ముడు, అలా నమ్ముతా ఉంటాం అనుకోండి, ఏం తెలుసుకోవాలి 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 అనుకుంటాం అనుకోండి, అంటే నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, అమావాస్యమైన పవర్లోనే ఎక్కడ కాకుండా ఏదప్పుడు రోజు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటాం అనుకోండి, వాడేమనుకుంటా అంటే 10 రోజు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటాడు, మనం ఇతర ఈ బడగంతో ఈ బడగంలో ఆడనుకుంటాడు, అదే కాదు, ఒకసారి ఎవరైనా చుట్టాలంటే ఫోన్ చేసి అయినా మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, మీ ఇంటికి రావాలనుకుంటే మేము చాలాసార్లు చెప్తున్నారు, మీరు మా ఇంటికి రావాలి, మీరు ఇబ్బంది పడుతున్నారు రావడం, మేము వచ్చేస్తామని మీ ఇంటికి కాదని ఉంటుంది, అలా అది నిజమైన గురువు, వాడి నిజమైన గురువు లోపలన్నాడు చైతన్యం, అక్కడి నుంచి అనుగ్రహం ప్రసరిస్తుంది, అనుగ్రహంతో దయ ప్రసరిస్తుంది, అక్కడి నుంచి జ్ఞానం ప్రవహిస్తుంది, అది తెలుసుకోవాలి, ఏదో ఉంది, శరీరంతో సంబంధం లేకుండా, వికారాలతో సంబంధం లేకుండా, మనోగతమైన విషయాలతో కాకుండా, శరీరగతమైన విషయాలతో కాకుండా, మీకు అన్నింటిగా స్వతంత్రంగా ఏదో ఒక ఉండదు, దాన్ని తెలుసుకోవాలి, అనేటువంటి తెలుసుకోవాలి 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 అని నువ్వు ఎంత తీవ్రంగా అనుకుంటావు, వారు కూడా పాపం వాడు కన్నాయి పడుతున్నాడు, ఏదిరి పడుతున్నాడు, మనం కూడా తెరిగిపడాలి తెరిగిపడాలని వాడు అనుకుంటాడు, ఎక్కడ వాడు మనం కలుసుకుంటాం జ్ఞానం వచ్చేస్తాం, నేను మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అనుకోండి, మీరు నన్ను చూడటానికి ఇంటికి బయలుదేరారనుకోండి, మీరు మనం ఏం ఎదుర్కొంటా ఉంటే నన్ను ఎదుర్కొని ఎక్కడ మీటింగ్ చేసేస్తున్నాయి, అదే ఆత్మజ్ఞానం, అయితే ఏంటి ఇది రావాలి, మన లోపల నుంచి ఇన్స్పిరేషన్ రావాలి, మీరు మనం తెలుసుకోవాలి తెలియదు, అదే పొందాలి పొందాలన్నప్పుడు వారికి వాడేమనుకుంటారు, అంటే వారు పొందాలి పొందాలనుకుంటున్నారు, అంటే వారు లడిందాం లడిందామని వారు అనుకుంటారు, ఇంగ్లీష్లో పోయితున్నాడు ఎవరి టెన్షన్ ఎవడో నాకు గుర్తులేదు, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తాం పాత సంవత్సరం పోతాం, ఆ టెన్షన్ అంటాడు ఇంకా పాత సంవత్సరం పోయిన సంవత్సరం పోయినట్టే కదా, పాత సంవత్సరం గొడవ వేసి కొత్త సంవత్సరం గొడవ పెట్టుకోండి అంటాడు, అంటే పాత వాసన వేసి కొత్త వాసంలో కొత్త సంస్కారాలు తెచ్చుకోండి. పాత సంవత్సరం ఎలా పోతాడు? ఈ 2002 సంవత్సరం పదివేలు అంటే పోతాను, ఈ 2002 సంవత్సరం 10,000 అంటే పోతాడు. అలాగే మళ్ళీ సంవత్సరం రన్నంటే రాదు, కానీ 2002 సంవత్సరం రన్నంటే రాదు. అది ఎలా పోతాడు? 2002 సంవత్సరం ఎలా పోతాడు? మీ పాత వాసంలో పాతవాడు ఉండండి. ఆ కొత్త సంవత్సరం కొత్త సంస్కారాలు అంటే మీరు బాధపడే సంవత్సరాలు ఏర్పాటు చేసుకోండి. దీనికి వీడుకొని చెప్పండి, దానికి స్వాగతం చెప్పండి. పాత వాసన ఉద్దంటే మీ కొత్త వాసన స్వాగతం చెప్పండి. దీనికి వీడుకొని చెప్పండి, నేను ఇంతకాలం పీడించేసి మీ పాత వాసనలో ఈ పీడించింది సరిపోతుంది. దీనికి వీడుకొని చెప్పండి, ఆ కొత్త వాసనకు స్వాగతం చెప్పండి. అంటే అట్ట విషయం, నేను సౌందర్యం ఎక్కలేదు, సాహిత్యం ఎక్కలేదు, జ్ఞానం ఎక్కలేదు, 24 గంటలు పొట్ట. మనమందరం కూడా దోషంగా కంటే ఎక్కువ తింటాం. చెప్తుండే తినాలి, మనవంతులు చెప్పినట్టు అయితే, కానీ జనరల్గా మన అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. అంటే నిద్ర ఎక్కువ వస్తుంది, తమగుణం ఎక్కువ వస్తుంది. అంటే మన టైం ఎక్కువ నిద్రలో అయిపోతుంది, తమగుణం ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కారణం నేను తమగుణం నేను నిద్రలో ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఈ జగన్ వ్యవస్థ సంచలనం ఉంటుంది. అంటే భగవంతుడి గారికి ఆ జ్ఞాపకంలో స్మరణలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త అజాగ్రత్త పనికి రాదు. నిరంతరం మెరుగుగా ఉండాలి, నీ జాగ్రత్త అవసరం నుంచే మెరుగుగా ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి క్షణం మెరుగుదల అయితే లేకపోతే అనేక నిమిషాలు మెరుగుగా ఉండమని. అన్ని రోగాలకి పొట్టే కేంద్రం, అన్ని రోగాలకి ఈ పొట్టే కేంద్రం. ఎక్కువ తినేసామనుకోండి మొత్తం చేస్తే మెదడు కింద రక్త ప్రసరణ అది తగ్గిపోతుంది. మెదడు కింద రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు మొత్తం చేస్తే మొత్తం వచ్చి మంచమే పడిపోతుంది. అంటే మీరు ప్రతి గంట తిరిగేట్లుగా ఉంటే మంచిది, లేకపోతే భోజనం చేసే ప్రజలు తిరిగేట్లుగా ఉంటాడు. మీరు చెప్పినప్పుడు కృష్ణుడి కంటే బాగా చెప్పాడు, రమణదాస్ గారి కంటే బాగా చెప్పాడు. ఎందుకు వచ్చి నాకు ఆనందం సరస్వతి వస్తుంది. అంటే నువ్వేం చేయాలి? నువ్వు భగవాన్ ఏమంటున్నారు సాధన ఏంటో చెప్పమంటావో. ఇప్పుడు నీ మనసుని మాయం చేస్తాను, నీ మనసు నీ మనసుని మాయించి ఇదే సాధన. సాధన ఏంటంటే నీ మనసు ఎవరిని మాయం చేస్తాను? నీ మాయం చేస్తాను. నువ్వు మనసు ఏం చేయాలి? నువ్వు నీ మాయం చేయాలి. అది ఎప్పుడు ఊరికే మాయం అవుతుంది. కొన్ని వేందలాది జన్మలు వేయాలి జన్మలకి మనం కూడా వచ్చేస్తాం. అన్ని మనసులు ఉన్నాయి, అది నీ మాయం చేస్తే నువ్వు అది మాయ అది మాయించేది. మనసుని మాయించేది, మనసుని మాయించేయాలంటే మాయం అవుతుంది. ఎంతో కాలానికి ఉంది, ఎంతో కాలానికి నీ కూడా వచ్చేస్తాయి మనసు. అంటే దాన్ని మాయించేయడం దానికి ఉపయోగం ఉంటాయి. దాని హృదయంలోకి నెట్టితే ఆ హృదయంలో ఉండడానికి అది మాయం అవుతుంది. కానీ కూడా అట్లా మాయం అవ్వదు చేసే అవకాశం లేదు. నువ్వు ఇంతకాలం మనసు నిన్ను మాయం చేస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? సాధన అంటే ఏంటి? నువ్వు మనసుని మాయం చేయడం సాధన, దాన్ని మాయించు. దాన్ని ఎలా మాయం చేయగలవు? దాని యొక్క స్థానానికి దాని మూల స్థానమైనటువంటి దాని కేంద్రమైనటువంటి హృదయంలో దాని సంతృప్తి అవుతుంది. హృదయంలో మాయం అవుతుంది. కానీ ఇంకా చూడండి, మాయం అవ్వదు. ఒకవేళ మాయం అయినా, ఒకవేళ సినిమా దీన్ని కూర్చున్నా మాయం అవ్వదు. మాయం అయినట్టు నటిస్తుంది అని ఇక్కడ పదం సగరాటి పుట్టి వస్తున్నాయి అనుకోండి. ఎందరో ఎందరో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు, మహానుభావులు, ఎందరో మహానుభావులు. ఎందరికీ ఊడుస్తారు, పాముని బోర ఊడుస్తారు. ఆ పాము బోర ఊడుస్తుంటే అది ఆ తలక అభివృద్ధి కానీ మన కరాలి. ఏంటంటే అది ఏంటంటే దాని విషం పోయిందని కాదు, దాని ప్రవృత్తి పోయిందని కాదు. ఈ బోర సంకేతం లేకుండా పాము ఊడిచిపోతా ఉంటుంది మన కరవాలి. ఈ సంకేతాల్లో కూడా మీ మనసు కూడా అంచేరా పొరలయ్యా అంటున్నారు. ఆ సంకేతం అన్నప్పుడు ఇలా తిప్పుతారు, మనమే తిప్పేస్తాం కలగ అది పాడుతా ఉంటారు. మన మనసు తిప్పారు నాన్న కదా, ఇలా తిప్పేసి ఇలా తప్పుకుంటుంది. ఆ పాట అయిపోయిన తర్వాత నన్ను నేను ఎక్కడికి పోతానని వచ్చేస్తుంది. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్. ఈ మధ్యలో బదిలేసి ఉన్నాడు, మా ఇంటికి ఎవరైనా ఇస్తే ఎవరైనా ఇస్తే 5 పైసలు 10 పైసలు ఇస్తానండి, ఎవరైనా ఇష్ట వాళ్ళు ఇస్తాను. దానం చేయాలని చూడని వాళ్ళ గొడవ ఉంచుకోవడానికి వస్తున్నాను అన్నాడు. దానం చేయాలి మీకు వాళ్ళకి 5 పైసలు ఇవ్వటలేదు, ఇవ్వకపోతే వాళ్ళు కదలడం వాళ్ళ గొడవ ఉంచుకోవడానికి వస్తున్నాను. కానీ దానం చేస్తే పువ్వులు వస్తాయి మనకి ఇవ్వటం లేదనుకోండి, ఇంటికి ఇస్తున్నాను భగవంతుని ఆ వదలలో ఉన్నవాడు అంతర్యాన్ని ఉన్నాడు చూస్తున్నాడు కదా అన్నాడు. వాళ్ళకి విద్యుదాన తపస్సులు చెప్పాడు భగవంతుడు అంతర్దానం చేయటం లేదు, వాళ్ళ ఉపబోధాలు గుమ్మలను చూడరు, అందుకే పైపై చేస్తున్నారంటే దానం గురించి చూడటం లేదు, గోడ పళ్ళకి ఇస్తున్నాడు అంటే వింటికిస్తున్నాడు. ఆయన తలంపై తీసుకున్నాడు మంచివాడు చదివడానికి, ఆయన తలంపైన చేర్చేస్తున్నాడు. ఆ తలంపు ఆ సరిగ్గా చేస్తే ఆడు చేస్తే పది పైసలు పెట్టినప్పుడు కారణం ఏంటో నేను తెలుస్తాను. అంటే ఈ కురాణంలో ఏమని చెప్పాడంటే, వంద కాదు ఇది కాదు మీకు అంత కాదంటే మీరు ఇచ్చే శక్తి ఉంటుంది వడ్డీ పుచ్చుకోండి అని చెప్తాడు. కురాణం ఏమైందంటే వడ్డీ మహాపాపం అని చెప్తాడు. మీకు ఇవ్వగలిగింటే అసలు పుచ్చేసుకున్నావు వడ్డీ వద్దు, మీరు ఇచ్చే శక్తి ఉంటుంది లేకపోతే లేదు. పాపాలకు మహాపాపం వడ్డీ అని చెప్పాడు కురాణ మహమ్మద ప్రవర్తి చెప్పిన మాట ఇది అని చెప్తాను. అయితే మీ మనస్సును మార్చేయలేదు ఇప్పుడు మీ మనసును, అది ఎప్పుడు మీ మనసు ఎప్పుడు మార్చేస్తాడు ఎవరైనప్పుడు పంపాలి పంపి మాయపోతుంది అదే సాధన. దాని ఉదయంలోకి పంపడమే మీ భగవాన్ చెప్పేది ఏంటంటే, మూర్తి ధ్యానం వల్ల కానీ మంత్ర జపం వల్ల కానీ లేకపోతే ఒక మీరు సినిమా చూడటం వల్ల కానీ సంగీతం వినటం వల్ల కానీ మనసు అనుగుతుంది, అడిగినప్పుడు బాగానే ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ విజృంభిస్తుంది. అంటే మనస్సు అది దాని ఉదయంలో లయ్యమయ్యే వరకు మీకు దుఃఖ కారణం నశించదు, అది ఫైనల్గా చెప్పి పర్మనెంట్ సొల్యూషన్. మనకు రోగం ఎలాగో కండినప్పుడు మీరు ఇంటి నుంచి చూస్తాడు కాలక్షేపం చేయాలనుకోండి, ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకునేటప్పుడు త్యాగా సంకేతం మంచిది. ఇంటి నుంచి దోషంటారు దాన్ని, అదంతా కాలక్షేపం అయిపోతుంది. దాన్ని ఏమంటారు మెయింటెనెన్స్ లేదు, ఆ రోగం తగ్గదు, ఏం శరీరం తగ్గడం కాదలేదు, ఆ తగ్గడం తీసి కదలవుతున్నాడానికి సవాలు అధ్యక్ష చెప్పడానికి మెయింటెనెన్స్ దోషం దాన్ని చెప్తారు డాక్టర్ పేరు. అంటే రోగం తగ్గదు, శరీరం అక్కడి నుంచి ఇక్కడికి ఆ చుట్టూ చెప్పుకోవచ్చు, ఆ దగ్గర నుంచి ఈ గదిలోకి ఈ గది నుంచి ఆ దగ్గరకు చెప్పుకోవచ్చు, టీవీ దగ్గర కూర్చోడానికి మీతో శరీరం పడుతుంది ఉపయోగపడుతుంది. అంటే అసలు రోగం తగ్గదు, ఈ శరీరం ఆ తీసి చెప్పుకోవడానికి బిడ్డల పనికి వస్తాయి, దాన్ని మెయింటెనెన్స్ దోషం అంటారు. ఏంటది ఇప్పుడు సంగీతాలు మూర్తి జనాలు మెయింటెనెన్స్ దోషం అదే తాత్కాలికంగా కార్యక్షణం అవుతుంది, కానీ అసలు రోగం పరిష్కారం అనేది మీ రాబోయే జరిగిన మీకు కూడా వచ్చేస్తుంది, శరీరం రాదు కానీ అసలు వచ్చేస్తుంది. ముట్టించండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు, నీ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ పంపు, అక్కడ ముంచు అక్కడ ఉంచు అని కలిగిపోతుంది. అప్పుడు అదృశ్యం అవుతుంది, ఇదేపు అది అదృశ్యం కాదు, అది వేరే తెలియదు సమస్య లేదు నీకు. అది ఇంతకాలానికి అది మాయ చేస్తాను ఇప్పుడు నిన్ను కానీ మాయ చేయడానికి ప్రయత్నించి దానికి సాధన ఒక ముద్దు పేరు పెట్టారు, దానికి పేరు పెట్టారు ఏం పేరు సాధన. కొంతమంది 5 నిమిషాలు సాధన చేస్తారు, మీరు సాధన చేశామని 5 గంటలు చెప్పుకుంటారు, అది 5 నిమిషాలు సాధన పోతాను. ఇటువంటి చంద్రపుల్లన్నీ చేయటానికి ముందు మన భక్తులు కూడా అగ్రహంగానే వాడు ఇప్పుడు చేస్తాడు చంద్రగ్రహం 4 గంటలకి 5 గంటలకి 5 నిమిషాలు చేస్తాడు, 5 నిమిషాలు అది చేసింది. అది వాళ్ళు ఏకింగ్ స్టేజ్లో వచ్చాడు 5 గంటలు చెప్తాడు నేను 5 నిమిషాలు సాధన చేశాను 5 నిమిషాలు సాధన ఏంటి 5 అప్పుడు నిజంగా 5 నిమిషాలు చేసిన మాట నిజమే, అయితే 5 గంటలు చెప్పి ఆడు చేసి సాధన అంతా పోగొట్టుకుంటే ఆడే పోగొట్టుకుంటాడు. దీన్నే గజస్నానం అంటారు. గజస్నానం అంటే ఏమిటి శుభ్రంగా స్నానం చేస్తుంది మన గట్టి మీద వచ్చేసి వీళ్ళంతా బాడీ చేసేసుకుంటాడు. వాళ్ళు 5 నిమిషాలు చేసిన మాట నిజమే, మరి పోవాలి కదా ప్రాపర్టీ కర్మరానిపిస్తారు సాధన పరిచించారు కర్మాభం అది పోవడం కోసం నేను చెప్తానమాట. ఏది నువ్వు 5 నిమిషాలు చేసిన 5 నిమిషాలు రాత్రి మళ్ళీ నిద్రపోయే వరకు చెప్తే 5 నిమిషాలు సాధన కష్టం పోతుంది. ఇంటికి వచ్చిన సాధన అండి, అసలు సాధన చేసేవాడు దొంగ, అసలు సాధన ఎవరు చేస్తారు మనసు చేస్తే ఆడే దొంగ, ఆడే మాయం చేయమంటున్నారు భగవానికి. ఇక్కడ సాధన శరీరం చేయదు, ఎవరు చేస్తారు మనసు చేస్తుంది, వాడే దొంగ ముందు మాయం చేయదు పేద విడిపోతుంది, ఆడే పెంట ఎవరు ఈ మనస్సే పెంట ఈ మనస్సే పేడ, వాడు మాయం చేయదు వాడు ఆ సాధన చేసేవాడు మాయం చేయదు, వాడే ఉంటాడు నేను నిలవన ఆడుకూర్చున్నాడు ఆడు మూడలోకి పంపితే ఆడు మూడలోకి ఆయన మనకు పంపితేనే కానీ వాడు నిజం కాదని సంగతి నీకు తెలియదు. అంటే నువ్వు మనస్సును ఎన్ని మాయ చేస్తాను ఇప్పుడు నువ్వు మనసులు మాయకి కానీ ఏం చేస్తారంటే మీరు మెడల వస్తువులు వేసుకున్నట్టునే గంట శైలి ధ్యానం చేశాం, మీరు 2 గంటలు చెప్పాను 2 గంటలు చేసి ముందే కింద అభిషేకం చేయించాలంటే ఈ తలంపులు ఈ మాటలు ఎంచుకండి అది చేశాడు ఈ చెమటలు ఎంచుకో మనం పోవటాను అది ఎవరో పాడే పోవాలి కదా చేసింది చెప్పడానికి. అసలు ఈ మధ్యన ఒక అడిగారు ఏంటంటే మీరు ఎప్పుడు చెబుతా ఉంటారు కానీ ఏమి చేయలేదు ఏం చేయను కాబట్టి చెబుతున్నారని అడారు, చేస్తే చెప్పడానికి అని అడారు. మనం కూడా ఈ మాటను తగ్గించుకోవాలి, పని ఎక్కువ చేయాలి, అప్పుడు మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. 24 గంటలు మాటలే పని సొన్నా అంటే నీ లోపల చైతన్యానికి పరిమితం లేదు, మనసుకు పరిమితం, మన మూలంలోని చైతన్యానికి పరిమితం లేదు. నువ్వు పరిమితంలో ఉన్నావు అంటే ఇంట్లో చూసుకున్నావు అంటే మనసులోనే ఉన్నావు అని అంట. కదా ఇంకోటి మన కుటుంబ సభ్యుల్లో నుంచి వచ్చే ఒత్తిడి కంటే సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కంటే లోపల నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మనకు అదే మీ ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసుకోండి, సరే మీ భర్త వల్ల మీకు వచ్చే ఒత్తిడి కంటే మీ మనసు నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందులో లోపల గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీ మనసుని మాయ చేస్తే ఆ ఒత్తిడి పోతుంది, ఈ ఒత్తిడి పోతుంది. ఒత్తిడి అక్కడ దేనికి? మనసుకే. ఎప్పుడైతే దాని మనసుని ఉదయంలో ఎప్పుడైతే నువ్వు మాయం చేసావు, మనసు ఉదయంలో ఎప్పుడైతే నువ్వు మాయం చేసావు, ఉన్నదా ఎదుగుతుంటే ఏం లేదని సంగతి నీకు అనుకో. ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే మనసును తీసుకుని ఉదయంలో లైవ్ చేసావు, ఉన్నదా ఎదుగుతాయి, అది తప్పించి ఇంకేమి లేదు అనేటువంటి అనుభవంలోకి వస్తుంది. అనుభవం రావటమే కాదు, శాంతి సాగరంలో, ఆనంద సాగరంలో, కాంతి సముద్రంలో ఉడిసిరాడతావు. ఎడు చూసినా ఆనందమే, ఎడు చూసినా శాంతి, ఎడు చూసినా సుఖం. ఈ గౌరవాలు అగౌరవాలు గొప్పలు చెప్పలు దేహానికి సంబంధించిన విషయం. మేము ఎవరైనా ఊరేగిస్తారనుకోండి, అది దేహానికి సంబంధించిన విషయం. ఎవరైనా అవమానం చేస్తారనుకోండి, అది దేహానికి సంబంధించిన విషయమే. అది ఇంకోటి ఊరేగింపుడు వల్ల మనసు బాధ్యమకానికి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేస్తే బాగా మనసు లోపల పెడతాం. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేశారనుకోండి, మనసు లోపల కడుతుంది. మీరు ఎవరైనా స్వార్థాలు చేస్తున్నారనుకోండి, మనసు లోపల కడుతుంది. బయటకు వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఓకేదాం. ఇప్పుడు అది ఎలా ఉన్నారంటే జనం, నువ్వే రాముడు అయ్యా అంటే ఆడ అజ్ఞ ఆయన కాబోలు అనుకుంటున్నాడు పాపం. వాడు కృష్ణుడు నువ్వు ఎలా వచ్చావంటే వాడు కాబోలు అనుకుంటాడు. నీ కృష్ణుడు గారించే నీ కృష్ణుడు గారు గారవుతున్నాడు. నువ్వే కృష్ణుడు అంటే ఆడు అనుకోవడం కాబోసం అనుకోవటం. వీడు ఎన్నివారు కూడా నేను చూసేవారు కూడా మా కాబోసమ్మ కృష్ణుడు గారు కృష్ణుడు ఎందుకు చెప్పాడు. 1946 సంవత్సరంలో రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రి చచ్చిపోయాడు, చనిపోయాడు. ఆయన ఆంధ్ర భాషలో తెలియదలవాడు. అంటే గాంధీ గారు ఎప్పుడైనా ఊరించి ముగిసి రాస్తే అక్కడ పొరపాటు ఉంటే సవరించి రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రికి పంపించేవాడు. 1946 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ చనిపోయాడు రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రి. మనం ఆయన మంచంలో ఎప్పుడు కూడా రెజిస్టర్ చేసినట్టు ఉంటుంది. పక్కన రెజిస్టర్ చేసినవి లేకుండా ఈ సీనియర్ శాస్త్రి గారు ఇప్పుడు దగ్గర పోరాడు. రాత్రి 2 గంటలకు ముందు వస్తే దక్షిణ రోజు అంత న్యూస్ కూర్చోడు. ఆయన భాషా కూర్చోడు ఉంటారు. ఆయన ఆంధ్ర గాంధీ గారు ఎప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు రాస్తే అంశాన్ని ఎక్కడ పొరపాటు ఉంటే సరిచేయని పంపారు. ఆయన 46 చనిపోతే ఆయన ఇంకా 10 రోజులు చనిపోతారంటే మహాత్మా గాంధీ గారు పైగా ప్రత్యేకంగా ఆయన ఎక్కడున్నారు కానీ ఆయన చూడటానికి వచ్చారు. నాకు సేవలు చూడటానికి శాస్త్రి రైతాంగ్ వీఎస్ శ్రీనివాస శాస్త్రి ఆయన చూడటానికి గాంధీ గారు స్వయంగా హాస్పిటల్కి వచ్చారు. చూస్తే గాంధీ గారు నేను చూడటానికి వచ్చేసారు. నేను కన్నడ వచ్చేసాను. ఎవరికి? శ్రీనివాస శాస్త్రి. గాంధీ గారు అందరి వాడు నన్ను చూడటానికి వచ్చేసాడు. ఆయన కన్నడ పడి ఏం చేశాడు? ఇంకా నువ్వే రాముడు అయ్యా అన్నాడు. ఎవరు? శాస్త్రి గారు. వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శాస్త్రి శాస్త్రి, నువ్వు సెన్స్ మాట్లాడుతున్నావు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావా? నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, సెన్స్ మాట్లాడతలేదు. వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శాస్త్రి గారు స్పీక్. రాముడు ఎవరు? రాముడు ఎటువంటి వాడు నేను తెలియకపోతే నేను రాముడు అనుకుంటే ఒక నిజమేదో కాబోసం అనుకుంటాను. రాముడు ఎవడో నాకు తెలుసు. ఈ పుట్టిన ఉండేది ఎదుగుతా. గాంధీ గారు ఎవరంటే రాముడు ఎట్టివాడు నాకు తెలియకపోతే నేను రాముడు అవ్వను. ఎదగలేదో నేను రాముడు అంటున్నాను, ఎవరు కాబోతు. రాముడు ఎట్టివాడు నాకు తెలుసు, రాముడు ఎట్టివాడు నాకు తెలుసు. నేను రాముడు అంటే రాముడు నేను ఏం అనుకుంటాను? మిస్టర్ శాస్త్రి ఇంగ్లీష్ అన్నాడు మాట. మిస్టర్ శాస్త్రి, వాట్ నాన్ సెన్స్ వస్తే నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, సెన్స్ మాట్లాడుతున్నావు. ఏ రాముడు అంటే గాంధీ గారు సంతోషిస్తారు, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడి సెన్స్ కదా, నాన్ సెన్స్ అన్నాడు. ఆ రాముడు ఎవడు నాకు తెలియదని కోసం, రామాయణం నాకు తెలియదని కోసం, ఏమో కాబోసం నేనే అనుకుంటాను అన్నాడు. మనం ఉందనుకుంది అది. చివరికి భక్తి మార్గంలో కూడా మనకి వివేకం లేకపోతే, విచక్షణ కలిగి లేకపోతే చివరికి కుచ్చ హాస్పిటల్ దగ్గర రోజులు వస్తాయి మనకు. చివరికి డ్రెస్సు విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ ఊరికి అభివృద్ధి అంటే కాబోసం ఇంకా అమాయకం కాదా? రాముడవరం నాకు తెలిసింది ఎప్పటి కాదు. ఓం శ్రీ సాయిరాం సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం 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 సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం 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 సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. వాళ్ళు దత్తాత్రేయ గురి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మనం సమావేశం ఉండడానికి సాయిబాబా గారి గురి మీరు ఊహించారు. మన యొక్క ఆహ్వానించడానికి కారణం ఏంటంటే దత్తాత్రేయుని జీవించి కాబట్టి ఇక్కడ ఆహ్వానించారు. దత్తాత్రేయుల్లో కొన్ని గొప్ప గుణం ఏంటంటే మొదటి వాళ్ళు ఏ మంచి గుణం ఉందో నేర్చుకున్నారు. తన అన్నపూర్ణ దగ్గర నుంచి మంచి గుణం నేర్చుకున్నాను. నాకు అంటే అన్నపూర్ణ గురువు అన్నారు. స్వయంగా అవతార పురుషుడని మంచిదన అన్నపూర్ణ దగ్గర నేర్చుకున్నాడు అనుకోండి. నాకు అన్నపూర్ణ గురువు అన్నారు. పద్మ దగ్గర ఏకాగ్రత నేర్చుకున్నాడు అనుకోండి. ఏకాగ్రత ఉన్నాడు పద్మ దగ్గర. నాకు ఒక్క గురువు కాదు అనేక మంది గురువులు ఉన్నారు. ఎవరి దగ్గర ఏ మంది ఏడు మంచి నేర్చుకుంటే వాడిని గురువు అని వాడు తప్పక్కడ చల్లని అవతార పురుషుడు అయినప్పటికి.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ.
అంటే నీ హృదయంలో నువ్వు ఆత్మానందం పొందినప్పుడు, దైవానందం పొందినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం పొందినప్పుడు గురువు దేవుని చూసినట్టు ఉండదు. నువ్వు ఏదైతే నువ్వు అనుభవం పొందే అనుభవానికి స్వరూపంగా వెక్కాలి, వేరే వెక్కాదు, అది స్వరూపంగా వెక్కాదు, అంతకు ముందు సంగతి తెలుసు. అది అక్కడ ఫైనల్, అది స్వరూపంగా వెక్కాలనే కాదు, అంతకు ముందు లేదని పండుగ నీకు తెలిసింది. అప్పుడు ఈ చావుడు పుట్టుకుని ఈ సంసారంలో ఉన్న కష్టసుఖాలు, ఈ గొప్పలు చెప్పలు అనే పరంపర సంగతి నీకు తెలుస్తుంది. ఈ గౌరవాలు అగౌరవాలు కూడా మిథ్యాకలంపులు. నువ్వు గౌరవం వస్తే సంతోషించినా మిథ్యాకలంపు, అగౌరవం వస్తే కుంగిపోయినా డిప్రెషన్ వద్ద అది కూడా మిథ్యాకలంపు. అంటే హృదయంలో అటువంటి నీ అనుభవం తప్పించి మిగతా ఏ రకమైన తలంపులు వచ్చినా అన్ని తలంపులు మిథ్యాకలంపులే. దేహగతమైన నేనికి ఏ తలంపు వచ్చినా అన్నీ కూడా మిథ్యాకలంపులే. గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మిథ్యాకలంపులే.
ఓం నమో నారాయణాయ, ఓం నమః భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, 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 ఓం శ్రీ సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం 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 సాయిరాం, ఓం శ్రీ సాయిరాం సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఓం.